नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्तालमठ योगीशं మౌనస్వామి నమశ్రీయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. సమస్త జగదాధారాం సిద్ధశక్తి ప్రదాయినీం నమామి శారదాదేవీం శృంగేరీ పీఠదేవతాం. పరమేశ్వరి అయిన శృంగేరి శారదాదేవికి ప్రణమిల్లుతూ, జగద్గురువులు నాలుగు దిక్కులలో నాలుగు పీఠములు ప్రధానమైనవి స్థాపించారు. అందులో ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవతను ప్రస్థాపనం చేశారు. శృంగేరిలో శారద, మిగిలిన పీఠాలలో కూడా అలానే పరమేశ్వరి రూపములను ఒకచోట కాళి అలా స్థాపనం చేశారు. సన్యాసుల్లో కొంతమంది ఆలోచన ధోరణిలో సన్యాసం అంటే వైరాగ్యం, జ్ఞానోదయం, నిర్గుణస్థితి, సగుణారాధనకు అతీతమైనటువంటిది, సమస్తము బ్రహ్మ పదార్థం తప్ప మరొక్కటి లేదు, బ్రహ్మసత్యం జగన్మిథ్య, కనుక సగుణదేవతారాధన పనికిరాదు అని పూజా విగ్రహములను కూడా చెరువులలో పారేయించినటువంటి యతులు కూడా ఉన్నారు ఈ దేశంలో. అయితే శంకరాచార్యుల వారు పీఠాలలో దేవతలను పెట్టారు. ఆయన సమస్త దేవతాస్తుతులు చేశారు. శివుణ్ణి స్తుతించారు, విష్ణువును స్తుతించారు. గణపతి పరమేశ్వరి అయిన లలితాదేవిని గురించి ఒక గ్రంథమే రచన చేశారు ఆయన. కనుక సగుణ దేవతారాధనను ఆయన తిరస్కరించలేదు. లేకపోతే సాధకులలో రకరకాలైనటువంటి తరగతులు ఉంటాయి. మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు ఉంటారు. మందాధికారులు పూజలు చేస్తూ ఉంటారు, దేవాలయాలకు వెళతారు, అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. ఏదో కొంత లౌకికమైన ప్రయోజనాన్ని కూడా ఆశిస్తే ఆశించవచ్చు. తర్వాతి దశలో మధ్యమాధికారులు ఉంటారు, వాళ్ళు కొంత పూజలు చేస్తారు కానీ జపహోమములకు ప్రాధాన్యం ఇస్తారు. జపం, హోమం, ధ్యానం వీటికి ప్రాధాన్యం ఇస్తారు. మంత్రములను లక్షలు కోట్లు జపించి దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధిస్తారు. అంటే కేవలం ఏదో కొన్ని సమస్యల పరిష్కారానికి మాత్రమే కాక దేవత యొక్క మహత్వాన్ని తాము అందుకొని లోకానికి దివ్యమైనటువంటి సిద్ధశక్తులను చూపించి దాని ద్వారా ప్రజలలో మరింతగా దైవభక్తిని కలిగించటానికి వాళ్లకు శక్తి ఉంటుంది. వాళ్ళు మధ్యమాధికారులు. ఉత్తమాధికారులు వీటన్నింటికీ అతీతమై నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమే అన్నింటికీ కారణం అని ఈ సగుణ స్థితికి కూడా అతీతమైనటువంటి దివ్యస్థితికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్లకు ఈ శరీర భావన అంతగా ఉండదు, బ్రహ్మభావన మాత్రమే ఉంటుంది. అయితే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కింది వాళ్లను తిరస్కరించవలసిన అవసరమేం లేదు. పూజా కోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ. పూజల కంటే కోటి రెట్లు ఎక్కువ స్తోత్రములను పారాయణం చేయటం, వాటికంటే కోటి రెట్లు ఎక్కువ జపములు చేయటం, వాటికంటే కోటి రెట్లు ఎక్కువ ధ్యాన స్థితిలోకి వెళ్ళటం, దాంట్లో కూడా ఇంకా కోటి రెట్లు ఎక్కువ ధ్యానంలో కూడా ఇంకా ఉన్నతోన్నతమైన సమాధి స్థితి పూర్తి మనోలయమును చెందటం, సవికల్పంలో నుండి నిర్వికల్ప స్థితిలోకి ఇంకా ఏమీ ఉండదు బ్రహ్మ పదార్థం తప్ప. ఇప్పుడు ఉదాహరణకు ఒక విగ్రహం ఉన్నది, విగ్రహం ఉన్నది, నువ్వున్నావు, ఎదురుగా ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టడానికి వస్తువులున్నాయి, మంత్రములున్నాయి, అష్టోత్తర సహస్రనామాలున్నాయి. ఆధునిక సైన్స్ పరిభాషలో చెబితే ఇట్స్ ఆల్ ఏ 3-డైమెన్షనల్ ఎఫైర్. అలా కాకుండా కేవలం జపం చేస్తున్నాడు, పారాయణం చేస్తున్నాడు. పారాయణం చేయటం, నువ్వున్నావు, నీ వాక్కున్నది, ఇట్స్ ఏ 2-డైమెన్షనల్ ఎఫైర్. ఇట్లా కాదు, ఏమీ లేదు, కేవలం మనస్సు లీనమైపోతున్నది, దెర్ ఇస్ నో డైమెన్షన్. ఎక్కడైతే డైమెన్షన్ లేదో, దీన్ని మామూలు సంస్కృతంలోనైతే భౌతిక వస్తు సాపేక్షము, భౌతిక వస్తు నిరపేక్షము అని అంటారు. భౌతిక వస్తువు సాపేక్షమైనవి పూజలు, భౌతిక వస్తు నిరపేక్షమైనటువంటిది కేవల ధ్యానం. ఆ స్థితిలోకి వెళ్ళగలిగిన వాడికి ఇవి అక్కర్లేదు, ఈ కింది దశలో అక్కర్లే, కానీ వాటిని తిరస్కరించవలసిన పని లేదు. కొంతమంది లోకంలో తీవ్రవాదులు ఉన్నట్టుగానే ఈ సంప్రదాయాలలో కూడా కొందరు తీవ్రవాదులు ఉంటారు, వాళ్ళు ఇలా చెబుతూ ఉంటారు. ఇటువంటి దీంట్లో జగద్గురువులు పీఠములలో దేవతలను పెట్టారు, ఆ దేవతలను పూజ చేయాలి. దేవతలను పూజ చేయాలంటే దేవతా మంత్రం ఉండాలా? కనుక మంత్రం కావాలి అనంటే మంత్రాన్ని ఉపదేశం పొందాలి. మంత్రం ఎప్పుడైతే ఉన్నదో దేవతా మంత్రం, అది ఒక రకంగా కొంతవరకు సగుణ స్థితి. కనుక దేవతా పూజలను మంత్ర సాధనను ఆయన అంగీకరించినట్లయింది. పీఠాధిపతులు స్వయంగా పూజ చేస్తారు, దేవతలకు స్వయంగా అర్చన చేస్తారు. మహారాష్ట్రలో టెంబే స్వామి అని వాసుదేవానంద సరస్వతి స్వామి ఉండేవారు. ఆయన ఇట్లనే అడిగారు, మీరు చాలామందికి యంత్రాలు ఇస్తున్నారు, మంత్రాలు చెప్తున్నారు, ఇది సన్యాస సంప్రదాయానికి ఎంతవరకు తగును అని. ఆయన ఇదే శంకరులను ఉదాహరించి, తగకపోవటం అన్న ప్రశ్న లేదు, సగుణ దేవతలు లేరని ఎవరూ చెప్పరు, వాళ్ళ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పరు, వాళ్ళు అనుగ్రహించరని చెప్పరు. మహనీయులైన అవతార పురుషులు కూడా దేవతలను ఆరాధించిన వారే, కనుక దేవతారాధన తప్పు కాదు. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి జగద్గురువులు సౌందర్య లహరిలో పరమేశ్వరి యొక్క పరబ్రహ్మ తత్వమును చెబుతూ ప్రత్యేకంగా ఒక మాట చెప్పారు. గిరాం ఆహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ పరమేశ్వరిని కొంతమంది ద్రుహిణ గృహిణి బ్రహ్మపత్ని అయిన సరస్వతి అని అంటున్నారు. హరే పత్నీం పద్మాం విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవి అని కొందరు అంటున్నారు. హరసహచరీం అద్రితనయాం, హరసహచరి శివసహచరి అయినటువంటి అద్రితనయ పరమేశ్వరి శివ పార్వతి అని అంటున్నారు. వాల్యూమ్టా కొంచెం పెంచయ్యా. ప్రియా కాపిత్వం దురధిగమని సీమ మహిమ. నీవు తురీయవు, అన్నిటికంటే అతీతురాలైన దానివి. పోతనగారు చెప్తాడే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వచ్చినయమ్మ తల్లులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గామాయమ్మ కృపాబ్ధీత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ముగురమ్మల మూలపుటమ్మ ఈ శ్లోకంలో కూడా అదే. ద్రుహిణ గృహిణి కంటే, హరిపత్ని అయిన పద్మ కంటే, హరసహచరి అయినటువంటి పార్వతి కంటే, అందరికంటే నువ్వు అతీతురాలివి. దురధిగమని సీమ మహిమ, నీ మహిమ వీళ్ళందరికంటే అతీతమైనటువంటిది. నీవు మహామాయవు, ఈ ప్రపంచం మొత్తాన్ని భ్రమింపజేస్తున్నదానివి నువ్వే, తిప్పుతున్నదానివి నువ్వే. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నట్లుగా, ఈ సమస్త భూతములు యంత్రారూఢములైతే దాన్ని తిప్పుతున్నది పరమేశ్వరి. పరబ్రహ్మ మహిషి అన్నారు. ఇక్కడ కాస్త పండితులకు రకరకాల అర్థాలు వచ్చినాయి. పరబ్రహ్మ మహిషి అన్నారు శంకరాచార్యుల వారు లలితాదేవిని. ఆఖరికి నిర్గుణమైన పరబ్రహ్మ పదార్థాన్ని కూడా పురుషునిగా భావించి ఆయనకు ఒక భార్యను తీసుకొచ్చి ఆ పరబ్రహ్మ మహిషి అని అంటున్నారే అని అన్నారు కొంతమంది. అంటే మరికొందరు అన్నారు, పరబ్రహ్మ యొక్క మహిషి అని షష్ఠీ తత్పురుష సమాసం ఎందుకు చెప్పుకోవాలి, రూపకం ఎందుకు చెప్పకూడదు, పరబ్రహ్మమే తానైనటువంటి మహిషి, ఆమె పరబ్రహ్మం, ఈ అర్థం చెప్పుకుంటే మరింత సుందరంగా ఉంటుంది అని భావించారు కొంతమంది. అలాంటి ఆ పరమేశ్వరి యొక్క తత్వం, విశేషాలు, లీలలు, ఆమె ఎప్పుడెప్పుడు అవతరించిందో వాటిని గురించిన గాథలు నిన్న కొన్ని వచ్చినాయి. ఇవాళ మరొక గాథలోకి వెళ్దాము. రాక్షసులలో రంభుడు కరంభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉన్నారట. ఇద్దరు అన్నదమ్ములు, రంభుడు అన్న కరంభుడు తమ్ముడు, రామలక్ష్మణుల్లాగా. ఇద్దరికీ కూడా దేవతలను జయించాలి, తాము రాక్షస సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని అందరూ రాక్షసులకు ఉన్నట్టుగానే వాళ్లకు కోరిక. ఇద్దరూ తపస్సు చేయటానికి వెళ్ళారు. ఒక మహారణ్యంలో ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళారు. కరంభుడు, అక్కడ నది ఉన్నది, ఆ నదిలో దిగి గొంతులోతు నీళ్లలో నిల్చొని జపం చేస్తున్నాడు కరంభుడు. రంభుడేమో ఆ నది ఒడ్డున్నే ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు కింద కూర్చొని హోమకుండం తయారు చేసి దాంట్లో ఆహుతులు వేస్తూ ఉన్నాడు. ఇతడు యజ్ఞం చేస్తున్నాడు, హోమం చేస్తున్నాడు, వాడు నీళ్లలో నిల్చున్నాడు. చాలామంది, మేము జపం చేస్తున్నామండి, మా కాన్సన్ట్రేషన్ నిలవటం లేదు, కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేది వ్యర్థమవుతుంది కదండి, అందుకని చేయటమే మానేశాము, మనసా నిలవదు అనక విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నాడు ఒకసారి, మనసు గుర్రము రోరి మనిషి, మనసు కళ్ళెములాగు మనిషి, కళ్ళెమ్ములాగితే కంచెలో పడదోయు, ఆ కార్యమేమున్నది రజనుడా, ఆ పైన కార్యమేమున్నది రజనుడా. ఈ జానపద పాఠం తీసుకున్నాడు సత్యనారాయణ గారు, తీసుకుని కొంచెం మార్చాడు ఆయన. మనసు ఆగముదిరా, మనసు భోగముదిరా, కడలికి చెల్లెలి కట్ట ఉన్నది, మనసుకు లోకపు హద్దు ఉన్నది, కడలి చెల్లెలి కట్ట దాటినా, మనసు లోకపు హద్దు దాటినా, భైరవు కాలి మువ్వలగున్ అని అంటాడు ఆయన. అలానే మనసు గుర్రము రోరి మనిషి, మనసు గుర్రం లాంటిది, అది దాని ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, కథను దొక్కుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారైతే హృదయ కపి మత్యంత చపలం అన్నాడు ఆయన, ఈ మనసు కోతి వంటిది అన్నాడు. అలా మనసు నిలవటం లేదండి, మనసు నిలవటం లేదండి. మనసు నిలిస్తే మంచిదే, గొప్పదే, ఏం సందేహం లేదు దాంట్లో. మనిషికి ధ్యానస్థితి వచ్చి సమాధి స్థితి వచ్చి మనోలయమైతే యోగశ్చిత్తవృత్తి నిరోధ, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ మనసు నిలవకపోయినా దేవతానుగ్రహాన్ని సంపాదించేటువంటి మార్గాన్ని పెద్దలు కనుక్కున్నారు, ఋషులు కనుక్కున్నారు. ఋషులు యజ్ఞాలు చేశారు, యజ్ఞం చేసేటప్పుడు కూర్చుంటారు, యజ్ఞ అగ్ని మండుతున్నదో లేదో చూడాలి, కట్టెలు ఉన్నాయో లేవో చూడాలి, లేకపోతే నాలుగు కట్టెలు వేయించాలి, సమిధలు తాను వెయ్యాలి, ఆ వేసేటప్పుడు అవి సరిగ్గా అగ్నిలో పడుతున్నాయో లేదో చూసుకోవాలి, ఆహుతులు సరిగ్గా వేస్తున్నామా లేదా చూడాలి, మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఏకాగ్రత ఎట్లా ఉంటుంది యజ్ఞం చేసేవాడికి? కానీ ఏకాగ్రత లేకపోయినా మంత్రోచ్చారణ చేస్తూ అగ్నిలోకి దేవతను ఆవాహనం చేసి యజ్ఞం చేస్తూ ఆహుతులు వేస్తూ ఉంటే దేవత సాక్షాత్కరిస్తుంది. హోమాగ్నిలో దేవి అర్ధాంగ దర్శన అలా లేచి నిల్చుంటుంది, దేవతల యొక్క లక్షణం. కనుక నీకు ఏకాగ్రత లేకపోయినా దేవత వస్తుంది. దేవత రావటంలో ఎటువంటి సందేహము లేదు. ఆ మధ్య ఒకసారి అయోధ్యలో ఒక హోమం చేయవలసి వచ్చింది, సాధు సమ్మేళనం జరిగింది, 52 మంది పీఠాధిపతులు వచ్చారు, 1000 మంది సన్యాసులు వచ్చారు, 25,000 మంది ప్రజలు వచ్చారు. యజ్ఞం ఆ సమ్మేళనం జరిగింది సాయంకాలం దాకా. సమ్మేళనం అయిపోయిన తర్వాత ఆ కార్యనిర్వాహకులు సమ్మేళన నిర్వాహకులు, స్వామీజీ మీరు యజ్ఞం చెయ్యండి ధర్మరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం యజ్ఞం చేయటం కర్తవ్యం, దాంట్లో ఆలోచించవలసిన పని లేదు, అలాగే చేద్దాము అన్న. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏమిటంటే మీరే యజ్ఞం చేయాలి. అదేమిటి, ఇంతమంది సన్యాసులు యతులు వచ్చారు, ఇంతమంది పీఠాధిపతులు వచ్చారు, నన్ను యజ్ఞం చేయమని ఎందుకు అడుగుతున్నారు? మీరు పిలిస్తే దేవతలు వస్తారని విన్నామండి, అందుకని అడుగుతున్నాం మిమ్మల్ని. నే పిలిస్తే దేవతలు వస్తారు, వచ్చిన సంగతి నాకు తెలుస్తుంది, వచ్చానని నేను చెబుతా, సాక్ష్యం ఏమిటి? ఇంకెవరైనా దేవతలు వస్తే గుర్తించగలిగిన వాళ్ళు ఈ వచ్చిన వాళ్ళల్లో ఉన్నారా అంటే ఉన్నారండి, ఇద్దరు ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి ఇద్దరు ధ్యాన యోగులు వచ్చారు, వాళ్ళు తెలుసుకోగలరు. బాగుంది. అర్ధరాత్రి వేళ సీతాదేవి పూజించిన దేవకాళీ మందిరంలో అశ్వత్థవృక్షం క్రింద అర్ధనిశా సమయంలో హోమం చేయటం జరిగింది. ఒక అరగంట జరిగేసరికి దేవత వచ్చిన సంగతిని ఆ ఇద్దరు వ్యక్తులు కూడా, దేవత వచ్చిందండి, ఇక్కడ ఒక పరిమళం వ్యాపిస్తున్నది, ఒక కాంతి కనిపిస్తున్నది, దేవత వచ్చిందండి అన్నారు. నిజమే, దేవత వచ్చింది, మీరు గుర్తించగలిగినందుకు సంతోషం అన్నారు. దేవతలు వస్తారు, యజ్ఞం చేస్తే వస్తారు, దాంట్లో సందేహం లేదు. అందుకే వేగంగా దేవతలను ఆకర్షించగలిగినటువంటి సాధనం కనుకనే యజ్ఞము అన్నింటికంటే గొప్పది. అందుకే మహర్షులు ఏది కావాల్సి వచ్చినా యజ్ఞాలు చేయించారు ప్రాచీన కాలంలో. యజ్ఞంలో మంత్రం ప్రధానం, ఆ హోమ కుండము ప్రధానం. ఏ కుండంలో ఏ యజ్ఞం చెయ్యాలి, చతురస్ర కుండం దేనికి, వృత్తకుండం దేనికి, పద్మకుండం దేనికి, త్రికోణ కుండం దేనికి, ఇవి తెలుసుకొని చేస్తే ఫలితాలు తొందరగా వస్తాయి. ఒకసారి మంత్రం మీద విశ్వాసం లేని వాళ్ళు కూడా దేవతను పిలవమని పిలిచే సందర్భాలు కూడా వచ్చినాయి. ఒకసారి తెనాల్లో నన్నపనేని వారి అమ్మాయి ఒక ఇల్లు కట్టుకున్నది, ఆ పైన ఒక పిరమిడ్ నిర్మించింది, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసింది ఆమె. నన్ను పిలిచారు. ఆ ధ్యాన సంప్రదాయంలో మంత్ర ఉచ్చారణను వాళ్ళు అంగీకరించరు, మంత్రం పనికిరాదు వాళ్లకు, ధ్యానం అంతే, మంత్రరహితమైన ధ్యానం. నన్నెందుకు పిలిచారన్నాను, మీరు ఇక్కడ దీనికి బుద్ధా పిరమిడ్ అని పేరు పెట్టాము, మీరు బుద్ధుణ్ణి పిలవాలి అన్నారు. నేను పిలుస్తాను, కానీ నేను పిలిచేది మంత్రంతో ఆవాహనం చేస్తాను దేవతను, మరి మీకు మంత్రం మీద నమ్మకం లేదు కదా అన్నాను. మాకు మంత్రంతో సంబంధం లేదండి, మీరు బుద్ధుడిని పిలవగలరు, మాకు బుద్ధుడు రావాలి, అందుకని మీరు ఏమైనా చేయండి, బుద్ధుడు వచ్చేట్టు చేయండి. ఇక్కడ అదే ప్రశ్న వేశాను. బుద్ధుడు వస్తాడు, వచ్చిన సంగతి ఎవరు తెలుసుకుంటారు? ఇక్కడ చాలామంది మంచి ధ్యాన యోగులు ఉన్నారండి, నలుగురు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. మీరు పిలిస్తే వాళ్ళు కళ్ళు మూసుకొని వచ్చిన సంగతి చెప్పగలరు. అలానే ఏదో బుద్ధుడిని ఆవాహనం చేశాను. బుద్ధుడు వచ్చిన సంగతి వాళ్ళు చూచారు. ఆ రోజు సాయంకాలం జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పారు. బుద్ధుడిని వారు ఆవాహనం చేశారు, బుద్ధుడు వచ్చాడు అని చెప్పి. దేవతలను పిలవవచ్చు, పిలిచి వాళ్ళ అనుగ్రహాన్ని పొందవచ్చు. యజ్ఞములు అత్యంత శక్తివంతమైనటువంటి సాధనాలు. ఆ యజ్ఞ సాధనలో సాధించాలి అని రంభుడు కూర్చున్నాడు. కరంభుడు నీళ్ళల్లో నిల్చున్నాడు. నీళ్ళల్లో నిల్చున్నాడు అనుకోండి, ఇందాక ఏకాగ్రతను గురించి చెబుతున్నాను, కాన్సన్ట్రేషన్ గురించి. గ్రహణం వచ్చినప్పుడు నీళ్ళల్లో నిల్చుని జపం చేస్తారు కొంతమంది. కొన్ని మంత్రాలు అయితే నీళ్ళల్లో నిల్చుని జపం చేయాలి. ఓ శీతలా మంత్రం ఉన్నది, నడుములోతు నీళ్ళల్లో నిల్చుని జపం చేసేటట్టయితే జ్వరములు, బాధలు, రోగములు తగ్గించే శక్తి ఇస్తుంది ఆ దేవత శీతల. అలానే ఆర్ద్రపటి అని ఒక దేవత ఉన్నది, ఆర్ద్రపటి కూడా అంతే, నీళ్ళల్లో నిల్చొని చేయాలి. తడిగుడ్డలు కట్టుకొని జపం చేయాలి. వీతలు కూర్చున్నా కూడా తడిగుడ్డలతో జపం చేయాలి. జపం చేస్తే ఆ తడి ఆరేలోపు నీ కోరిన కోరిక తీరుస్తుంది దేవత ఆర్ద్రపటి. ఆర్ద్రపటి మహాపటి. ఇలా దేవతలలో రకరకాలు ఉన్నారు. మీరు ఏ నదిలోనో నిల్చున్నారనుకోండి, బాగా వరదలు వచ్చిన సమయంలో గొంతులోతు నీళ్ళల్లో నిల్చున్నారు, జపం చేస్తున్నారు, మీకు మంచి కాన్సన్ట్రేషన్ వచ్చిందనుకోండి, మిమ్మల్ని మీరు మర్చిపోయినారనుకోండి, ఏమవుతుంది? నదిలో కొట్టకపోతారు. కనుక నదిలో గొంతులోతు నీళ్ళల్లో నిల్చుని జపం చేసేటప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ ఉండటం ప్రమాదం. అక్కడల్లా నది, నీళ్లు, నువ్వు నిల్చోవటం, జపం చేయటం, ఆ క్రియకు ప్రాధాన్యం, దానివల్ల దేవత అనుగ్రహిస్తుంది, నీ కాన్సన్ట్రేషన్తో సంబంధం లేదు. కనుక ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ, కాన్సన్ట్రేషన్ లేకపోయినా కూడా దేవత అనుగ్రహాన్ని పొందవచ్చును అని చెప్పటం కోసం ఇది చెప్పాను. కానీ కాన్సన్ట్రేషన్ వద్దని కాదు, అది చాలా ప్రధానమైనటువంటిది, అది సాధించకపోలేకపోయినా ఈ మార్గాలలో సాధించవచ్చును. అలానే జపం సిద్ధించాలి. సౌందర్యలహరిలో చింతామణి మాల చేత జపం చేసేటట్లయితే అనుగ్రహం తొందరగా కలుగుతుంది అని శంకరాచార్యుల వారు చెప్పారు. చింతామణులతో చెయ్యండి. జప మాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉన్నది. మనం ఏ మాలతో చేస్తే ఏ ఫలితం వస్తుంది? తులసిమాల, నువ్వు ఏదో శివ పంచాక్షరి పెట్టి తులసిమాల చేస్తే ఎట్లా? చేయకూడదు, రుద్రాక్షమాలతోటే చెయ్యాలి. శైవ శాక్తేయములు రుద్రాక్షములు, రుద్రాక్షలతోటి. వైష్ణవ మంత్రములు, అది శాంత మంత్రముల వరకు తులసిమాల, అన్నింటికీ కాదు. నువ్వు చేసేటువంటిది శాంత మంత్రమైతే తులసిమాల. నా తులస్యా గణాధిపం, వినాయకుడు లాంటి వాడిని తులసిమాలతో జపం చేయకూడదు. ఎందువల్ల? తులసిమాలతో జపం చేస్తే ఏమవుతుంది? తులసి శాంతం. మీరు తులసిమాలతో గమ్ గణపతి ఏ నమః అనేది అన్నారనుకోండి, ఆయన వస్తాడు, సరే చూద్దాంలే, తొందర ఏముందిలే, రేపు చూడొచ్చులే వీడి పని, నాలుగు రోజులు ఆగి అని అనుకుంటాడు, తొందర ఉండదు. ఇందువల్ల అది శాంతం. గనుక తీవ్రమైనటువంటి సాధనలు చేసేటువంటి వాళ్ళు తీవ్రమైన మాలికలు ఉపయోగిస్తారు. కొన్ని మంత్రాలు మిరియాలతో లెక్క పెడుతూ చెయ్యాలి, కొన్ని మంత్రాలు మిరపకాయలతో లెక్క పెడుతూ చెయ్యాలి, కొన్ని మంత్రాలు సర్పాస్థిమాలతో చెయ్యాలి. అలా మాలను బట్టి ఉంటుంది. దేవత ఏ వర్ణం కలిగిందో ఆ వర్ణం కలిగిన మాలకు ప్రాధాన్యం ఎక్కువ. లలితాదేవి ఎర్రగా ఉంటుంది, ఎర్ర రంగు మాలలతో చెయ్యాలి. రుద్రాక్ష ఎర్ర, రక్తచందనం, పగడాల మాలలు ఇలాంటి వాటితో చెయ్యాలి. అలానే కాళీ, కాలభైరవుడు, బేతాళుడు మొదలైన వాళ్ళు ఉన్నారు, నల్లటి మాలలతో చెయ్యాలి. ఇట్లా ఇవన్నీ సాధనలో ఉండేటువంటి సుళువులు అనుకోండి. రంభుడు యజ్ఞం చేస్తున్నాడు, కరంభుడు నీళ్లలో నిల్చొని జపం చేస్తున్నాడు, ఇంద్రుడు చూస్తున్నాడు, వీళ్ళు తీవ్రంగా తపస్సు చేస్తున్నారు, చేస్తే వీళ్లకు శక్తి వస్తుంది, వీళ్ళకు శక్తి వస్తే వీళ్ళు మనల్ని ఏదైనా చేస్తాడు, కనుక రాకముందే వీళ్ళని ఏదైనా చేయాలి అని అనుకున్నాడు. మొసలి రూపం ధరించి వెళ్ళి ఆ నదిలో మొసలి అయిపోయి వెళ్ళి ఆ కరంభుణ్ణి కొరికే చంపేశాడు. తన తమ్ముడు మరణించడం చూశాడు. ఇంద్రుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు, దుర్మార్గం చేశాడు, నా తమ్ముడిని చంపేశాడు, నా తమ్ముడు పోయిన తర్వాత నేను మాత్రం ఎందుకు ఉండాలి అని అనుకున్నాడు. నేను కూడా చచ్చిపోతాను అని కత్తి తీసుకొని తన తలను తానే నరుక్కోవటానికి పూనుకున్నాడు. అగ్నికుండంలో నా తలను ఆహుతి చేస్తాను అని మంత్రం చేస్తూ, మంత్రం చెబుతూ తలను నరుక్కోబోతున్నాడు. కొండల్లో నుంచి అగ్నిదేవుడు లేచాడు. లేచి, రంభా సాలు నీ సాహసం, నీ సాహసానికి నేను మెచ్చా. నువ్వు ఎన్నాళ్ళు యజ్ఞం చేశావు, మంత్రోచ్చారణ చేస్తూ తల నరుక్కోబోతున్నావు, చాలు ఆపు, నీకేం కావాలో చెప్పు, వరమిస్తాను అన్నాడు. ఇంద్రుణ్ణి జయించటం కోసం నేను తపస్సు చేస్తున్నాను, దేవ సామ్రాజ్యాన్ని వశం కావటం కోసం తపస్సు చేస్తున్నాను, నాకు దేవతలను జయించగలిగిన కుమారుడు కావాలి, దాన్ని ప్రసాదించు అన్నాడు. అలానే తథాస్తు, నీవు ఈ యజ్ఞం ఆపేసేయి, యజ్ఞం సిద్ధించింది నీకు, నేను వరమిచ్చాను, నువ్వు బయలుదేరు. నీకు మొదట ఎవరు కనిపిస్తే, ఎవరిని చూడంగానే నీకు కామేచ్ఛ కలిగితే అక్కడ సంగమం చేయి, నీకు కుమారుడు పుడతాడు, వాడు దేవతలను జయిస్తాడు. వాడు తపస్సు ఆపాడు, బయలుదేరాడు. బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక మహిషి కనిపించింది, ఒక గేదె. ఆ గేదెని చూడగానే వాడికి కోరిక కలిగింది, సరే దానితో క్రీడించాడు. అది గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన దాన్ని తోలుకొని వెళ్తున్నాడు వీడు. తోలుకొని వెళ్తుంటే ఎదురుగా ఇంకొక దున్నపోత వచ్చింది, మహిషము. ఆ మహిషం ఈ గేదెని చూసి దానికి కోరిక కలిగింది. దానికి కోరిక కలిగేటప్పటికి, ఇది నా భార్య, నువ్వు రావటానికి వీల్లేదన్నాడు. ఆ దున్నపోత ఊరుకోలే, వీడిని కొమ్ములతో పొడిచి చంపేసింది. ఈ రంభుణ్ణి కాస్త చంపేసింది ఆ దున్నపోత. ఆ మహిషి పాపం, అది మంచిదే, అది పతివ్రత అయిందన్నమాట. వాడిని అంగీకరించలే ఆ దున్నపోతును. మనకు వింటానికి కథ ఏమిట్రా ఈ దున్నపోతుల కథ అని అనిపిస్తుంది, ఉన్న పురాణంలో ఉన్నది కనుక చెబుతున్నాను. అప్పుడు అక్కడ ఉండేటువంటి బలవంతులైన యక్షులు కొంతమంది చూసి ఆ మహిషాన్ని చంపేశారు. మహిషాన్ని చంపితే అది తన భర్త మరణించాడు, తనకు గర్భాన్ని ప్రసాదించినటువంటి రంభ రాక్షసుడు, రంభుడనే రాక్షసుడు మరణించాడు. అతడికి చితిని పీల్చి దహనం చేస్తున్నారు. ఇది కూడా అగ్నిలో పడి మరణించడానికి పూనుకున్నది ఈ మహిషి, ఈ గేదె. దాంట్లో పడింది, దాని గర్భాన్ని చీల్చుకొని అది తగలబెడుతున్న సమయంలో గర్భంలో నుంచి బయటకు వచ్చాడు మహిషాసురుడు. మహిష ముఖం కలిగినటువంటి రాక్షసుడు బయటికి వచ్చాడు. అత్యంత పరాక్రమవంతుడు, శక్తి సంపన్నుడు, పుట్టగానే అజేయుడైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. వాడు తర్వాత బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నీకేం కావాలి మహిషాసురా, నన్ను ఎవడూ చంపకూడదు ఈ ప్రపంచంలో. అలానే తథాస్తు అన్నాడు. నాకు చావు ఉండకూడదు అని ప్రతివాడు అడుగుతాడు, వాడు అడిగాడు, సరే అదేదో కాదన్నాడు. నన్ను ఈ ప్రపంచంలో ఎవడూ చంపకూడదు, అలానే తథాస్తు అన్నాడు. దాంట్లో ఏం మెలుకున్నది, ఈ ప్రపంచానికి అవతలవాడు చంపవచ్చును, ఈ ప్రపంచంలో ఎవడూ చంపకూడదు, ఈ బ్రహ్మాండానికి అవతలవాడు ఎవడైనా చంపవచ్చు, ఎవడూ చంపకూడదు అని పుంలింగం వాడాడు, ఎవతో చంపవచ్చును అని దాంట్లో అంతరార్థం ఇమిడి ఉన్నది. సరే ఇంకా మామూలే, దేవతలను జయించాడు, అందరినీ జయించాడు, మహాచక్రవర్తి అయినాడు, లోకాలన్నింటినీ కూడా అధికారం తన వశంలోకి చేసుకున్నాడు. వరగర్వంతో ఇష్టం వచ్చినట్టుగా దేవతలను బాధిస్తున్నాడు. దేవతలందరూ అనేక సంవత్సరాల పాటు వాడి బాధలు పడ్డారు. ఏం చేయాలో తోచలేదు. తోచక అందరూ సమావేశమైనారు. చాలా కాలం బాధలు పడి 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 చెట్ట చివరకు సమావేశమైనారు. సమావేశమైన తర్వాత అందరూ కలిసి ఆలోచించారు, ఏం చేయాలి మనం ఇప్పుడు ఈ మహిషాసురుణ్ణి నాశనం చేయాలనంటే. మహిషాసురుణ్ణి నాశనం చేయాలనంటే బృహస్పతి సలహా చెప్పాడు, బ్రహ్మదేవుడు సలహా చెప్పాడు, మీ అందరి తేజస్సులను ఒక్కచోట రాశిగా పొయ్యండి, ఒక బొమ్మను చెయ్యండి, ఒక మూర్తిని చెయ్యండి అన్నాడు. అందరూ తమ తమ శక్తులను తమ తేజస్సులను ధారపోశారు. దేవతలలో తేజస్సు ఉంటుంది, కళ ఉంటుంది. ఈ కళ తేజస్సు మామూలు దేవాలయాలలోనైతే మంత్ర సహాయం చేత యంత్రంలోకి విగ్రహంలోకి దేవ కళలను ఆవాహన చేస్తారు. ఎప్పుడైనా ఆ విగ్రహాన్ని మార్చవలసి వస్తే ఏదన్నా కదిలి ఏదన్నా శిథిలమైపోయి అయ్యేటట్టయితే మళ్ళీ ఓ పవిత్రమైనటువంటి కలశంలోకి ఆ కళలన్నింటినీ తీసుకొచ్చి ఇవతలు పెట్టి మళ్ళీ బాగు చేసి మళ్ళీ ఈ కళలన్నింటినీ కూడా దాంట్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అట్లానే దేవతా విగ్రహాలలో తేజస్సు కళ మంత్రముల చేత దేవతను పిలిచి ఈ కళలను ఆవాహనం చేస్తారు. అంటే ఈ కళల యొక్క శక్తి గుణాలు అన్నీ కూడా ఆ దేవతకు ఆపాదించబడతాయి. ఆ దేవత ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. వీళ్ళ రకంగా తమ కళలను తేజస్సులను అన్నింటినీ కూడా మూర్తి విభవింపజేసినటువంటి ఒక ఆకృతిని తయారు చేశారు. మంత్రశాస్త్రంలో పుత్తళి ప్రక్రియ అని ఉన్నది. పుత్తళి అంటే బొమ్మ. ఒక బొమ్మను తయారు చేస్తారు, ఆ బొమ్మలోకి ప్రాణప్రతిష్ఠ చేస్తారు, దేవతలను పిలవచ్చు బొమ్మలోకి, విగ్రహం పూజా విగ్రహం అవుతుంది. అలా కాకుండా తాము ఎవరి మీదనైనా ప్రయోగం చేయదలుచుకుంటే ఆ వ్యక్తుల యొక్క బొమ్మలు తయారు చేస్తారు. ఓ బొమ్మ తయారు చేయటం, ఆ బొమ్మ తయారు చేయటంలో చెక్క బొమ్మ తయారు చేయొచ్చు, లేకపోయేటైతే ఎవరికి అపకారం చేయాలనుకున్నారో ఆ వ్యక్తి స్పర్శించిన వస్తువులు కావాలి, ఆయన తొక్కిన మట్టి, లేకపోయేటైతే వాళ్ళు కట్టుకున్న గుడ్డలు కావాలి. అంటే పోలీసు డాగ్ లాగా అన్నమాట. పోలీసు డాగ్ చూడండి, ఏదైనా సరే కొంత మనుషులు నిల్చోబెట్టి ఒకటి హ్యాండ్ కర్చీఫ్ తెచ్చిచ్చారనుకోండి, ఆ కుక్కకు దాన్ని వాసన చూపిస్తే ఆ హ్యాండ్ కర్చీఫ్ ఎవడదో వాడిని వెళ్ళి పట్టుకుంటుంది. దొంగలను పట్టుకోవటానికి కూడా అలానే, ఏదైనా ఒక హత్యో ఏదో జరిగితే అక్కడికి వెళ్ళి అక్కడ దాన్ని వాసన చూపిస్తారు, ఏ మనిషి వచ్చాడు ఏమిటి అని. అది ఆ వాసనను బట్టి ఆ మనిషి వెళ్ళిన దోవ వెంట నెమ్మదిగా వెళుతుంది, అది వెళ్ళి ఎక్కడన్నా ఉంటే పట్టుకుంటుంది. వాడు కనుక ఏ నదియో దాటాడు అనుకోండి, ఇంకా పట్టుకోలేదు. అలానే ఇక్కడ కూడా ఈ బొమ్మలు తయారు చేయటం పుత్తళి ప్రక్రియ అని అంటాం. వీళ్ళు ఆ రకంగా ఒక ఆకృతి తయారు చేశారు. ఈ ఆకృతిలోకి పిలవాలి, ఎవరిని పిలవాలి? పరమేశ్వరిని పిలవండి, లలితాదేవిని పిలవాలి. మన తేజస్సు అంతా ఇక్కడ ఉన్నది, ఇందరి తేజస్సులు ఉన్నాయి, దీంట్లోకి లలితాదేవిని పిలుద్దాము అని నిర్ణయం చేశారు బ్రహ్మ విష్ణు రుద్రులు. ఆ పరమేశ్వరిని ఆవాహన చేశారు. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞానస్వరూపిణి లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా. ఓ పరమేశ్వరి అవతరించు తల్లి అని పిలిచారు. ఆ దేవత దాంట్లోకి దిగింది. ఈ తేజో వలయం, ఈ తేజోమూర్తి దీంట్లోకి పరమేశ్వరి దిగేటప్పటికీ ఆమెకు 18 చేతులు వచ్చినాయి. మహాశక్తి స్వరూపిణిగా సర్వాయుధములతో ఈ దేవతలందరి ఆయుధాలు ఉన్నాయి అక్కడ. చక్రం, శూలం, ఖడ్గం, అన్నీ వజ్రం, అందరు దేవతలు తమ ఆయుధాలను అక్కడ తమ తేజస్సులో ఆయుధాలు సమర్పించారు. ఆమెను స్తోత్రం చేశారంతా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ఆ పరమేశ్వరిని స్తోత్రం చేస్తున్నారు. ఆమె అట్టహాసం చేసింది ఒక్కసారి. ఏం కావాలి మీకు, నన్ను ఎందుకు పిలిచారు? అమ్మా, మహిషాసురుడి బాధలు భరించలేకుండా ఉన్నాము, మహిషాసురుణ్ణి సంహరించు తల్లి అలానే అన్నది. ఆమె అతి భయంకరమైన అట్టహాసం చేస్తే ఆ అట్టహాసధ్వని మహిషాసురుడి రాజధానిలోకి కొలువుకూటంలోకి వినిపించిందిట. ఎక్కడిది అట్టహాసం? దిగంతముల ఆవల నుండి ఎక్కడి నుండో వస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి నాదం ఎవరిది? రే చూసిరండ్రా అని భటులు పంపించాడు. భటులు అందరూ వెళ్ళి చూసిచ్చారు. యా ఎవరో స్త్రీ అండి, దేవతలంతా అక్కడ ఉన్నారండి, ఆమెను స్తోత్రం చేస్తున్నారండి, ఆమె ఆకాశంలో నిల్చొని ఉన్నదండి, 18 చేతులు ఉన్నాయండి, సర్వాయుధాలు ఉన్నాయండి, ఖడ్గం శూలం వజ్రం అన్ని శూలం అన్ని ఆయుధాలు ఉన్నాయండి, అది భయంకరమైనటువంటి మూర్తిగా ఉన్నదండి, ఆమె అట్టహాసం చేస్తున్నది, ఆమె మన రాజధాని వైపు తరలి వస్తున్నది. ఏ వస్తే స్త్రీని చూసి భయపడేదేమిట్రా అన్నారు. దేవతలందరూ వచ్చారు. ఆమె వచ్చింది. ఆమె మీదికి సైనికులను పంపించాడు మహిషాసురుడు. మహాసైన్యం సేనాపతులు అందరూ వెళ్ళారు. ఆమెతో యుద్ధం చేశారు. ఆమె ఏ చేత్తో ఏ బాణం ప్రయోగిస్తున్నదో, ఏ కత్తిని విసురుతున్నదో, ఎన్ని శూలములు విసురుతున్నాయో, ఒక శూలంలో నుంచి ఎన్ని వేల శూలాలు పుడుతున్నాయో, ఒక కత్తిలో నుంచి ఎన్ని కత్తులొచ్చి ఒక శిరస్సును ఖండిస్తున్నవో, అపారమైన రాక్షస సేనావాహినులన్నింటినీ కూడా ఆమె సర్వనాశనం చేసింది. మహిషాసురుడు చిట్ట చివరకు స్వయంగా యుద్ధానికి రావలసి వచ్చింది. దుర్గా చండీ సప్తశతిలో మహిషాసుర వధ రెండవ కథ. మొదటి కథ మధుకైటభ సంహారం, రెండవ కథ మహిషాసుర మర్దనం, మూడవ కథ శుంభ నిశుంభ వధ, నాలుగవ కథ సురధుడు సమాధి వాళ్ల కథ. ఈ మహిషాసుర మర్దనం చేసినటువంటి చండీ దేవత ఆమెను మధుకైటభ సంహారం చేసింది మహాకాళి అని, మహిషాసుర మర్దనం చేసింది మహాలక్ష్మి అని, శుంభ నిశుంభవధ చేసింది మహాసరస్వతి అని చెప్తారు. లలితాదేవి మహాలక్ష్మి కదా, సప్తశతి ప్రకారం లలితాదేవికి ఏమిటి సంబంధం అని అనవచ్చు. దీనికి లలితా సహస్రనామములకు వ్యాఖ్యానం రచించినటువంటి భాస్కర రాయల వారు మహిషాసుర వధ ఘట్టాన్ని వర్ణిస్తూ ఆయన అంటాడు, శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనేశ్వరి మొట్టమొదటి సహస్రనామాలలో మొదటి పాదం శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న దాని దగ్గర ఆయన వ్యాఖ్యానం చేస్తూ వాయుపురాణంలో నుండి మత్స్యపురాణంలో నుండి శ్లోకాలను ఉదాహరిస్తూ, కన్యాత్వే సింహమారుహ్య జఘాన మహిషాసురం, మహిషగ్ని తతో దేవీ తథా సింహాసనేశ్వరి అన్న శ్లోకాన్ని, పురాణములలోని శ్లోకాన్ని ఉదాహరించాడు ఆయన. కన్యాత్వే సింహమారుహ్య, ఆమె కన్యగా ఉన్నప్పుడు సింహమును అధిరోహించి జఘాన మహిషాసురం మహిషాసురుణ్ణి చంపింది, అందువల్ల మహిషగ్ని తతో దేవి, ఆమె మహిషాసుర మర్దినైంది అందువల్ల. తథా సింహాసనేశ్వరి, సింహాసనేశ్వరి అనంటే సింహము మీద కూచున్నది, సింహమును ఆసనంగా చేసుకొని సింహం మీద కూర్చొని మహిషాసురుణ్ణి చంపినటువంటి దేవతావిడ. అంతేగాని ఏదో సింహాసనం మీద కూర్చొని ఉన్నదని కాదు, సింహం మీద కూర్చొని మహిషాసురుణ్ణి చంపింది. లేకపోతే ఒక దేవతా వర్ణన చేసేటప్పుడు సింహాసనం మీద కూర్చున్న దేవత అని వర్ణించడం అదేం పెద్ద మహావిశేషం? సింహాసనం మీద కూర్చోక దేవతలు రాజులు రాణులు సింహాసనాల మీద అందరూ కూర్చుంటారు. ఆమె ప్రత్యేకత ఏమిటి? ఆ విశేషణం అందులో మొట్టమొదటి పాదంలోనే సహస్రనామాలు వర్ణిస్తూ మొదటి పాదంలోనే సింహాసనేశ్వరి అని చెప్పడం ఏమిటి? సింహాసనం మీద కూర్చుంటే సింహాసనేశ్వరి, కుర్చీ మీద కూర్చుంటే కుర్చీశ్వరి, బెంచి మీద కూర్చుంటే బెంచీశ్వరి, దాంట్లో ఏం పట్టు లేదు. అసలు అర్థం ఇది, సింహం మీద కూర్చొని శత్రువును సంహరించిన దేవతావిడ. జాతక చక్రంలో కూడా ఇదే చెప్తారు. ఆ రాశి చక్రంలో సింహం, సింహం తర్వాత కన్య. ఆ రావటంలో సింహం ముందుకొస్తూ ఉంటుంది, దాని మీద కన్య వస్తూ ఉంటుంది. ఆ సింహం తర్వాత కన్య రావటాన్ని కూడా ఇది సూచిస్తుంది అని అంటారు. మహిషాసుర వధాఘట్టం ఈ రకంగా లలితాదేవి యొక్క ఒక లీలా విలాసంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఆమె మణిద్వీప నివాసిని అయినటువంటి ఆ దేవత ఆమె మహిషాసురుణ్ణి చంపి మళ్ళీ ఆమె అదృశ్యమైపోయి మణిద్వీపంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి వర్ణించబడింది. ఆ విధంగా మహిషాసుర వధా సందర్భంగా పరమేశ్వరి అవతరించిన గాథ, హయగ్రీవ వధా సందర్భంగా అవతరించిన గాథ లలితాదేవి యొక్క కథ మరొక గాథ కూడా చెప్పబడింది. ఆ గాథలో ఏమిటనంటే దేవేంద్రుడు రాక్షసులను జయించాడు, విజయోత్సాహంతో ఉన్నాడు, ఊరేగింపు జరుగుతున్నది, బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు. ఆ ఊరేగింపు చూడటానికి లోకలోకాంతరాల నుండి మహర్షులు, దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు అందరూ వచ్చారు. దుర్వాసుడు కూడా ఈ వార్త విని సంతోషించి ఆయన కూడా బయలుదేరాడు. బయలుదేరి ఆకాశంలో వెళ్తూ ఉంటే దోవలో ఒక చోట ఒక విద్యాధర కాంత కనిపించింది ఆయనకు. ఆ అమ్మాయి చాలా సంతోషంగా వెళుతున్నది. ఆ అమ్మాయి చేతుల్లో ఒక పుష్పమాల ఉన్నది. ఆ పుష్పమాల మహిమాన్వితమైన మాలగా కనిపించింది దుర్వాసుడికి. మామూలు మాలలాగా కనపడలేదు. ఒక క్షణం ఆపాడు. అమ్మా, ఎవరు నువ్వు? అయ్యా, నేను విద్యాధర కాంతనండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను లలితాదేవి పూజ చేసుకొని వస్తున్నానండి. ఆ మాల ఏమిటది? నేను చిరకాల నుంచి పూజ చేస్తున్నానండి. ఇవాళ అమ్మవారు ఈ మాలను ధరించు, నీకు దివ్యమైన శక్తులు వస్తాయి, నిత్య యవ్వనం ఉంటుంది, అపారమైనటువంటి సంగీత సాహిత్య కళాత్మకమైన శక్తి నీకు వస్తుంది అని నాకు వరమిచ్చిందండి లలితాదేవి, ఆమె ఇచ్చిన మాల అన్నది. ఆ మాల నాకు ఇస్తావా అన్నాడు దుర్వాసుడు. మాల నాకు ఇస్తావా? పరమేశ్వరి ఇచ్చిన మాల. ఒక క్షణం ఆలోచించింది. ఇవ్వకపోతే దుర్వాసుడి కోపం వచ్చిందంటే శపిస్తాడు. అందుకని ఆలోచించి, అయ్యా, తమంతటి వారు అడిగితే ప్రశ్నే ఉన్నదండి, తీసుకో స్వీకరించండి, ఎంతో అనుగ్రహం నాకు ఇది అని సమర్పించింది. సమర్పిస్తే నువ్వు ఇవ్వవేమో అనుకున్నాను, అమ్మవారి ఇచ్చిన మాల ఎందుకు ఇస్తాను అని అంటావేమో అనుకున్నాను, ఇచ్చావు, చాలా సంతోషం. అమ్మవారి ఇచ్చిన దానికంటే ద్విగుణీకృతమైన శక్తి నీకు లభించునుగాక అన్నాడు. మహర్షి దివ్యశక్తి కలిగిన వాడు, ఆయన వరం ఇచ్చేసాడు. చాలా సంతోషించింది. ఆ మాల పుచ్చుకున్నాడు. ఆ మాల పుచ్చుకొని స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఊరేగింపు జరుగుతున్నది. ఊరేగింపు జరుగుతుంటే దుర్వాసుడు వెళ్ళాడు. వెళ్ళి, మహేంద్ర, అమ్మవారికి పూజ చేసిన ఈ మాల తీసుకో అన్నాడు. ఆ మాల తీసుకున్నాడు. ఏదో చేతిలో పట్టుకున్నాడు. కాసేపు పట్టుకొని ఏం చేశాడు, అలా ఆ ఏనుగు కుంభస్థలం మీదకి విసిరేశాడు దాన్ని. అది ఆ ఏనుగు కుంభస్థలం మీద ఏదో పడ్డదని తొండంతో దాన్ని అందుకొని కింద బారేసి కాళ్ళతో తొక్కి ఆమెను ముందుకు వెళ్ళిపోయింది. ఊరేగింపుల్లో చూడండి, రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళకు వేసిన పూలదండలు అలా విసురుతూ ఉంటారు. ఇంద్రుడు కూడా అలాంటి పని చేశాడు. అయితే ఇది మామూలు పూలమాల కాదా, దుర్వాసుడు ఇచ్చిన పూలమాల. ఆయన చూస్తున్నాడు అంత దూరం నుంచి. తాను ఇచ్చిన పూలమాలను వీడు దాని కుంభస్థలం మీద వేశాడు, అది కాళ్ళతో తొక్కింది, వీడికి పొగరెక్కింది. ఒరే మహేంద్ర, నీవు రాజ్యభ్రష్టుడు వగుదువుగాక అని పెద్దగా అరిచాడు దుర్వాసుడు. నీ స్వర్గ సామ్రాజ్యము నశించునుగాక అన్నాడు. అదృశ్యమై వెళ్ళిపోయినాడు. కాళ్ళు పట్టుకొని మీద బతిమలాడటానికి కూడా టైం ఇవ్వలేదు. ఆయన వెళ్ళిపోయినాడు. దిగ్భ్రాంతి కలిగింది. ఏం చేస్తాడు? తప్పు చేశాడు, శిక్షను అనుభవించాలి. స్వర్గంలో ఉన్న అందరూ మాయమైపోయినారు కొద్ది రోజుల్లో. అప్సరసలు, ఐరావతము, ఉచ్చైశ్రవము అన్నీ పోయి సముద్రంలో పడి మునిగిపోయినాయట. బహుశా ఏదో ఉప్పెనొచ్చి కొట్టకపోయి ఉంటుంది ఆ అమరావతి పట్టణం మొత్తం అంతా. ఆ ఇంద్రుడు మొదలైన వాళ్ళు మాత్రం ఏదో తలదాచుకున్నారు, దాంట్లో నుంచి బయటపడి సముద్రంలో పడిపోయినాయి అన్నీ. అప్సరసలు లేరు, ఐరావతం లేదు, ఉచ్చైశ్రవం లేదు, కల్పవృక్షం లేదు, కామధేనువు లేదు, ఏదీ లేదు. ఇంద్రుడంతా ఏమీ లేనివాడుగా అయిపోయినాడు. అప్పుడు బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు. బలిచక్రవర్తి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడిని చాలా సులువుగా బందీగా పట్టుకున్నాడు. దేవతలంతా ఆయన భటులు, సేవకులైనారు. రాక్షస చక్రవర్తి యొక్క సేవలు చేయవలసి వచ్చింది బలికి. బలిచక్రవర్తికి సేవ చేయాల్సి వచ్చింది. మహేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పరుల పంచను జాలిబడి అనేడు. కుమారులు జయంతాదులందరూ కూడా అడవుల్లో పడి ఆటవికలతో ఆడుకోవాల్సి వచ్చింది. ఇలాంటి దుర్దశ పట్టింది. ఇలా కొన్ని వందల వేల సంవత్సరాలు గడిచినాయి. గడిస్తే అప్పుడు అందరూ ఆలోచించి ఏం చేద్దాము అని బృహస్పతిని సలహా అడిగారు. అడిగితే బృహస్పతి చెప్పాడు, నేను ఇదివరకే ఈ కనుక్కున్నాను, నేను బ్రహ్మదేవుణ్ణి, సముద్రంలో పడిపోయినాయి మీవన్నీ కూడా. ఆ సముద్రంలో నుంచి బయటికి రావాలి అనంటే ఊరికి రావు, సముద్రం అదనం చెయ్యాలి. సముద్ర మథనం చెయ్యాలి. మధిస్తే దాంట్లో నుంచి నెమ్మదిగా బయటకు వస్తాయి. పాలలో నుంచి వెన్న వచ్చినట్లుగా వస్తువులన్నీ బయటకు వస్తాయి. లలితాదేవికి చేసినటువంటి అపచారం ఇది ఊరికపోతుందా? ఆ బలిచక్రవర్తిని బతిమలాడుకోండి, మీకు ఇప్పుడు స్వతంత్రంగా ఏమీ చేసే శక్తి లేదు. ఆ సముద్రాన్ని మధిస్తే అమృతం పుడుతుంది, అమృతం కనుక తీసుకుండేటైతే చావుండదు, దివ్యమైన బలం ఉంటుంది, తేజస్సు ఉంటుంది అని బలిచక్రవర్తిని ఎట్టకోట కన్విన్స్ చేయండి, ఒప్పించండి. వీళ్ళు నెమ్మదిగా బతిమలాడి సేవలు చేసి బలిచక్రవర్తిని ఒప్పించారు. బలిచక్రవర్తి అంగీకరించాడు. సంతోషం, బాగా జరిగింది. ఏం చేద్దాం ఇప్పుడు? సముద్ర మథనం చెయ్యాలి. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా, కవ్వపు తాడుగా పెట్టి సముద్ర మథనం చేశారు. ముందు తలవైపు దేవతలు పట్టుకున్నారు, తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు. మథనం మొదలుగానే వాళ్ళకు స్టేటస్ ఫీల్ అయినారు. మేము తోకవైపు ఏమిటి, మేము తలవైపు పట్టుకుంటాం, తోక మీరు పట్టుకోండి అన్నారు. సేవకులు కాబట్టి కాదనలేక వీళ్ళు తోక దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు తల దగ్గరికి వెళ్ళారు. ఆ మథనం చేస్తూ ఉంటే ఆ ఉరిపిడికి వాసుకు భరించలేక నేను భరించలేకుండున్నాను అని వాడు విషం గక్కాడు. ఆ శరీరం అంతా కూడాను అలా నలిగిపోతూ ఉంటే ఆ విషజ్వాలలలో పడి చాలామంది రాక్షసులు మరణించారు. ఆ పర్వతం కాస్త సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి ఆ పర్వతాన్ని పైకెత్తిన గాథ భాగవతంలో చెప్పబడింది. మళ్ళీ సముద్ర మథనం జరిగింది. దాంట్లో నుంచి వరుసగా అన్నీ బయటకు వచ్చినాయి. ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఏ వస్తువులు పడిపోయి ఉన్నవో అవన్నీ కూడా మళ్ళీ పైకి వచ్చినాయి. రాక్షసులకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు ప్రధానం అమృతం కావాలి. అమృతం ఉంటే చావు లేకుండా ఉంటుంది. మిగిలినవి ఐరావతం ఉచ్చేశ్వరము ఇంద్రుడు తీసుకుంటారంటే తీసుకుంటే తీసుకుపోవయ్యా, దానికేముందిలే, పెద్ద లెక్క చేయలే వాళ్ళు. చిట్ట చివరకు అమృతం వచ్చింది. అమృతం రాగానే రాక్షసులు దాన్ని వశం చేసుకున్నారు. ధన్వంతరి అమృత కలశంతో పైకొచ్చాడు, దాన్ని వశం చేసుకున్నారు. దేవతలకు నిరాశ మిగిలింది. అమృతాన్ని తాము స్వీకరించి రాక్షసులను జయించాలన్న వాళ్ల కోరిక కాస్త ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నారు. బలవంతుడైన ప్రభువు బలిచక్రవర్తి సామాన్యుడు కాదు, అధికారం ఆయనది, తాము ఏం అధికారం లేని స్థితిలో ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్లను రక్షించటం కోసం ఏం చెయ్యాలా అని అనుకున్నాడు. తథా సర్వేశ్వరో విష్ణు సర్వలోకైకనాయక మనసా చింతయామాస లలితాం దివ్య సుందరీం. బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన గాథ ఇది. అప్పుడు లోకనాయకుడు జగదీశ్వరుడు అయినటువంటి విష్ణుమూర్తి పరమేశ్వరి అయిన లలితాదేవిని చింతించాడు. మహాధ్యాన నిమగ్నస్తు లలితారూపమాశ్రయత్. మహాధ్యానం చేసి ఆ తాదాత్మ్య స్థితిని పొంది ఆయన లలితాదేవి యొక్క రూపాన్ని ధరించగలిగాట. ఇందువల్ల రాక్షసులను మోహపెట్టాలి. రాక్షసులను మోహపరచాలంటే సామాన్యమైన సౌందర్యం చాలదు. రంభా, ఊర్వశి, మేనక వీళ్ళందరినీ వాళ్ళు ఇదివరకు బాగా ఎరిగిన వాళ్ళే, కొత్త వాళ్ళేం కాదు వాళ్లకు. అందరినీ మించి లోకంలో సౌందర్య సార సర్వస్వం సర్వలోకైక మోహనం. సౌందర్య సార సర్వస్వము సమస్త లోకములను మోహనం చేసి మోహింపజేసేటువంటి ఆ పరమేశ్వరి మహాశక్తి లలితాదేవి, ఆమె యొక్క ఆకారాన్ని ధరిస్తే తప్ప వీళ్ళు మోహించబడరు. అలా విష్ణుమూర్తి లలితాదేవి యొక్క ఆకారాన్ని ధరించాడు. ఆ దివ్య మోహన రూపాన్ని చూసేసరికి రాక్షసులందరూ కూడా భ్రాంతులైపోయినారట. ఒకళ్ళను చిరునవ్వుతో పలకరించింది, ఒకళ్లకు దగ్గరికి వెళ్ళింది, ఒకళ్లకు కంటిచూపు విసిరింది, ఒకరిని వాల్చూపుతో చూసింది, ఒకరిని దగ్గరికి వెళ్ళింది. అలా అందరినీ రాక్షస నాయకులను సమ్మోహపరిచింది. మీలో మీరెందుకయ్యా పోట్లాడుకుంటారు, నేను అందరికీ సమానంగా పంచిపెడతాను, మీరంటే నాకు చాలా ఇష్టం, మీ అందరికీ హాయిగా ఏ ఇబ్బంది లేకుండా ఈ అమృతాన్ని ఇస్తాను అన్నది. ఓ తప్పకుండా అన్నారు. ఆమె చేతికిచ్చారు కలశం. మీరంతా కూర్చోండి, ఈ పక్కంతా రాక్షసులు కూర్చోండి, ఈ పక్కంతా దేవతలు కూర్చోండి. ఆమెను చూస్తూ ఆమెను కాదనలేక సమ్మోహితులై భ్రాంతులై ఆమె వరుసగా దేవతలందరికీ ఆ అమృతాన్ని పోస్తున్నది. ఇదిగో నీ దగ్గరికి వస్తున్నా, ఓ విద్యుజిహ్వ కాస్తాగు, ఓ మహాకాయ క్షణంలో నీ దగ్గరికి వస్తున్నా. పేరు పేరున అందరినీ వాళ్ళని పలకరిస్తున్నది, అమృతం మాత్రం ఇటు పోస్తున్నది. మన దగ్గరికి వస్తున్నది వస్తున్నది అని అనుకుంటున్నారు వాళ్ళు. అమృతం అయిపోవస్తున్నది. ఈ మోసాన్ని గ్రహించినటువంటి రాహుకేతువులనే రాక్షసులు వాళ్ళు దేవతల పక్కన చేరారు. దేవతల పక్కన చేరారు వాళ్ళు. వాళ్ళకు అమృతం పోసింది మోహిని. సూర్యచంద్రుడు ఒక క్షణం చూసి వెంటనే ఆ విష్ణుమూర్తికి తమ సంజ్ఞల ద్వారా తెలియజేశారు, రాక్షసులు రాక్షసులు అన్నట్టుగా. వెంటనే చూచాడు ఆయన, చక్ర ప్రయోగం చేశాడు, వాళ్ళను సంహరించాడు. అయితే అమృతం గొంతు దిగింది అప్పటికే, అందుకని వాళ్ళు ఇంకా బతికున్నారు. సూర్యచంద్రులు తమకు అపకారం చేశారు కనుక వాళ్లను అప్పుడప్పుడు వాళ్ళు వెళ్ళి మింగుతూ ఉంటారు. అదే రాహుకేతువులు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవి. అమృత కలశం అమృతమందరికీ పంచిపెట్టబడింది. లలితా రూపుడైనటువంటి ఆ విష్ణుమూర్తి తన స్వస్వరూపాన్ని ధరించాడు. ఈ విధంగా దేవతలకు ఉపకారం చేయటం కోసం పరమేశ్వరుడైన విష్ణువునకు తన రూపమును ప్రసాదించింది లలితాదేవి. ఆ లలితాదేవి యొక్క దివ్యమైనటువంటి అవతార గాథలలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అవతార గాథగా బ్రహ్మాండ పురాణం మనకు చెబుతున్నది. ఆ సముద్రంలో నుంచి వచ్చిన వాటిల్లో వారుణి అని ఒక స్వరం వచ్చింది, కళ్ళు. ఆ వారుణి ఉన్నది, దాన్ని ఎవరు తీసుకోవాలి? దేవతలు చూశారు, మీ దగ్గర మీకు ఎప్పుడూ కళ్ళు చాలా ఉంది కదా రాక్షసులకు, ఇది మేము ఈ పాత్ర కాస్త మేము తీసుకుంటానులే ఈ వారుణిని అన్నారు. సరే తీసుకోండి, మా దగ్గర చాలా ఉందిలే, కావలసినంత స్టాక్ ఉన్నది మాకు, హాలా మైరేయము విస్కీ బ్రాందీ మాకు చాలా ఉన్నాయి ప్లాంట్స్, ఈ కాస్త మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదులే అంటే దాన్ని తీసుకున్నారట. సురను తీసుకున్నారు గనక సురలైనారు. సురను తీసుకోకపోవటం వల్ల అసురులైనారు వాళ్ళు, రాక్షసులు. సుర అసుర శబ్దాలలో ఈ వారుణి అనే సురను తీసుకోవటం వల్ల వాళ్లకు ఆ పేరు వచ్చింది అని చెప్పబడుతూ ఉన్నది. లలితా సహస్రనామములలో కూడా వారుణి మద విహ్వల అన్న ఒక నామం ఉన్నది. వారుణి మద విహ్వల, దీనికి సామాన్యంగా వారుణి అంటే ఇష్టం. సముద్రం చిలకగా వచ్చినటువంటి, సముద్ర మదనంలో వచ్చినటువంటి ఆ వారుణి మద్యం అని అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఆమె తాగుతుంది, ఆమెకు ఆ పానం అంటే చాలా ఇష్టం. మహిషాసుర మర్దన వేళ ఆ పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి ఆ పాత్రలో, సువర్ణ పాత్రలో మద్యాన్ని తాగుతూ కళ్ళు కైపెక్కిపోయి ఎర్రబడిపోయి అట్టహాసం చేసినట్టుగా మనకు పురాణం వర్ణిస్తుంది. వారుణి అని అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ వారుణిని గురించిన మరో కథ కూడా ఉన్నది. మామూలుగా అయితే వారుణి మద విహ్వల, ఆ వారుణి అనే స్వరను తాగటం వల్ల చాలా మత్తెక్కినటువంటి మూర్తి అని ఒక అర్థం. అట్లా కాక వారుణి అని అంటే కేవలం లౌకికమైనటువంటి ఈ స్వర మాత్రమే కాదు సుమా, వారుణి అని అంటే బ్రహ్మానందం అని ఉపనిషత్పరమైన యోగ సంబంధమైన మరొక అర్థం కూడా ఈ నామానికి, లలితా నామావళిలో ఉన్న ఈ నామానికి చెప్పబడుతూ ఉన్నది. తైత్తిరీయంలో భృగువల్లి అని ఉన్నది. తైత్తిరీయంలో భృగువల్లి, ఆనందవల్లి ఇలాంటి విభాగాలు కొన్ని ఉన్నాయి. అందులో భృగువల్లిలో భృగురు వైవారుణి, వరుణుని కుమారుడు భృగువు. ఈ భృగువు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వరుణం పితరం ఉపససారా, తండ్రి దగ్గరికి వెళ్ళాడు వరుణుడి దగ్గరికి భృగువు. ఈ భృగువు ప్రజాపతి అయిన భృగువా కాదా అని అంటే, ప్రజాపతి అయిన భృగువు వరుణుని కుమారుడుగా చెప్పబడలేదు కనుక ఇతడు మరొక భృగువు అయి ఉండవచ్చు. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగట, యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రవిశంతి అభిసంవిశంతి యవని చేజనించు జగము యవని లోపల నుండు లీనమై యవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదాన అయిన వాడెవ్వడు ఆ శ్లోకానికి తెలుగు చేస్తే ఇది వస్తుంది. భాగవతంలో కూడా ఈ శ్లోకం ఉన్నది, దాన్ని పోతన గారు అనువాదం చేశాడు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి శ్లోకం, తండ్రి ఈ సమస్త ప్రపంచం ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి వెళుతున్నది, ఎలా వృద్ధి చెందుతున్నది, దేంట్లో నశించిపోతున్నది, ఈ రహస్యం తెలుసుకోవాలని నా కోరికగా ఉన్నది అన్నట్ట తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన తపసా విజిజ్ఞాసస్వా తపస్సు చేయి తెలుస్తుంది అన్నట్ట తండ్రి. కూర్చున్నాడు, తపస్సు చేస్తున్నాడు తండ్రి చెప్పిన మార్గంలో, ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే అతడికి ఆలోచన వస్తున్నది, లోకమంతా పుడుతున్నారు, పెరుగుతున్నారు, మరణిస్తున్నారు, బతకడానికి ఏం చేస్తున్నారు, అన్నం తింటున్నారు, అన్నం తినకపోతే ఏమవుతుంది, ఆకలితో మరణిస్తారు, కనుక దేనివల్ల మరణం పొందుతున్నారు, అన్నం లేకపోవటం వల్ల మరణం పొందుతున్నారు, పుట్టడం దేనివల్ల పుడుతున్నారు, స్త్రీ పురుషులు అన్నం తినటం వల్ల కదా శక్తి వచ్చింది, ఆ శక్తి వల్ల కదా సంగమిస్తున్నారు, దానివల్ల కదా పుడుతున్నారు, కనుక పుట్టడానికి అన్నం కారణం, పెరగటానికి అన్నం కారణం, చావటానికి అన్నం కారణం, కనుక అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మ పదార్థం, బ్రహ్మస్వరూపము. తండ్రి నేను తెలుసుకున్నాను అన్నమే బ్రహ్మము అన్నట తండ్రి దగ్గరికి వెళ్ళి, అంటే తండ్రి అన్నవి నీ తపస్సు ఇంకా చాలు లేదు నాయన, ఇంకా తపస్సు చెయ్యి అన్నట. మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. మళ్ళీ తపస్సు కూర్చుండేటప్పటికీ ఇంకా కొంచెం కొన్నాళ్ళు తపస్సు చేయగా 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 అతడికి దివ్య చక్షువు వికసించింది. అంటే కళ్ళు మూసుకుంటే, కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తున్నది, కళ్ళు మూసుకున్నా మరో ప్రపంచం కనిపిస్తున్నది. కళ్ళు మూసుకుంటే ఏవో జీవులు కనిపిస్తున్నారు, చనిపోయిన జీవులు కనిపిస్తున్నారు, దేవతలు కనిపిస్తున్నారు, గంధర్వులు కనిపిస్తున్నారు, ఇతర లోకాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏ శరీరాలతో ఉంటున్నారు, ఈ భౌతికమైన శరీరం ఏం లేదుగా వాళ్లకు, భౌతికమైన శరీరం లేకుండా పాంచభౌతికమైనటువంటి శరీరం లేకుండా కూడా జీవులు ఉంటారు, వాళ్లకు మనస్సు ఉన్నది, కనుక మనశ్శరీరాలు వాళ్ళందరివి కూడా, కనుక మనస్సు ఉన్నది కాబట్టి మరణించినా మనుషులు ఉంటున్నారు కనుక లైఫ్ ఆఫ్టర్ డెత్ అని చాలా గ్రంథాలు వచ్చినాయి అన్ని దేశాలలో. మనస్సుతో తెలుసుకున్నారు, హో మనోబ్రహ్మేతి యజానాత్, మనస్సే బ్రహ్మ పదార్థం. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మనస్సు బ్రహ్మము అని తెలుసుకున్నాను అన్నాడు. నాయన ఇంకా తపస్సు చేయాలరా, ఇంకా తపస్సు చేయాలరా. మళ్ళీ తపస్సు చేశాడు. అంటే ఆ రోజుల్లో ఎట్లా ఉంటుందనంటే, ఒక గురువు దగ్గరికి ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకున్నాను అంటే నీకు ఇంకా పూర్తిగా రాలేదురా, నువ్వు ఇంకా నేర్చుకోవాలంటే నేర్చుకునేవాళ్లే కానీ నేను నేర్చుకున్నాను పో ఇంకా నేను చదవననేవాళ్ళు కాదు వాళ్ళు. అటుండేది కాదు. గురు శిష్యుల సంబంధాలు చాలా విచిత్రమైనటువంటివి ఈ దేశంలో. మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. మళ్ళీ తపస్సు చేసుకునేటప్పటికి ఇంకా దివ్యమైనటువంటి విజ్ఞానం కలిగింది, లోకాలోక దర్శనం కలిగింది, దేవతల కంటే పైభూమికలున్నాయి. ఆ భోర్లోకం, మహర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, మనస్సు పైకి 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 వెళ్ళిపోతున్నది. వెళ్ళిన కొద్దీ దివ్య భూమికల్లోకి వెళుతున్నాడు మానవుడు, ఆ జీవుడు. వెళ్ళి కొత్త విశేషాలు తెలుస్తున్నాయి, దివ్య జ్ఞానం ఉన్నది, దేవతలను మించినటువంటి జ్ఞానం ఉన్నది. ఓ అద్భుతమైనటువంటి విశేషం, ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు చూస్తున్నాడు. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, తండ్రి తెలుసుకున్నాను నేను విజ్ఞానము బ్రహ్మ పదార్థం. ఇప్పటికి దగ్గరికి వెళ్ళావు నాయన, ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నది, ఇంకా తపస్సు చెయ్యి. ఇప్పుడు దాదాపు చివరి దశకు వచ్చావు నువ్వు, అంటే మహారాజ భవనం దగ్గరికి చాలా మెట్లు ఎక్కావు, ఇంకొక రెండు మెట్లు ఎక్కితే పైకి భవనంలోకి వెళ్తావు. ఇంకా తపస్సు చేశాడు. ఒక తపస్సు చేయగా చేయగా ఈ విజ్ఞానం అన్న భూమికలో నుంచి పైకి దాటేటప్పటికీ ఒక దివ్యమైన ఆనందం కలగటం మొదలుపెట్టింది. అంతకుముందు ఏమిటి అనంటే, తాను ఏదో తెలుసుకున్నాను, తనకు దివ్య జ్ఞానం వచ్చింది అని మాత్రమే, జ్ఞానం వల్ల ఆనందం లేదు, ఏదో తెలిసిన సంతృప్తి, ఒక శక్తి కలిగిన సంతృప్తి. ఆనందమయ భూమికలోకి మనస్సు వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి ప్రపంచాతీతమైన ఆనందం, ఏ డివైన్ బ్లిస్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఆర్డర్ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఆ అద్భుతమైన మానవాతీతమైన సర్వలోకాతీతమైనటువంటి ఒక ఆనంద భూమికలోకి ప్రవేశించాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతి, ఆ స్థితికి వెళ్ళాడు. తండ్రి ఇప్పుడు మరి నేను తెలుసుకున్నట్లేనా, ఆనందో బ్రహ్మ అన్నాడు. ఇప్పుడు తెలుసుకున్నావురా నాయన అన్నాడు. ఈ తెలుసుకున్నవాడెవరు? వరుణుని కుమారుడైన వారుణి, భృగు మహర్షికి భృగు మహర్షి ఎవరు? వరుణుని కుమారుడు గనుక వారుణి. పవనుని యొక్క కుమారుడు పావని, మరుత్తు యొక్క కుమారుడు మారుతి. పవనుడు అంటే వాయుదేవుడు, వాయుదేవుని యొక్క కుమారుడు పావని, మరుత్తు యొక్క కుమారుడు, మరుత్ అంటే వాయువు, ఆయన యొక్క కుమారుడు మారుతి. ఈ వారుణి, ఈ వారుణి యొక్క అసలు పేరేమిటి? భృగువు. అట్లనే హనుమంతుడి అసలు పేరేమిటి? హనుమంతుడు అంటే ఇంద్రుడు వజ్రాయుధం వేయటం వల్ల ఆ చెంప దెబ్బతింటే, హనువు దెబ్బతింటే హనుమంతుడైనాడు. ఆంజనేయదేవి కుమారుడు గనక ఆంజనేయుడైనాడు. వాయుదేవుని కుమారుడు గనక వాయుపుత్రుడైనాడు. ఆయనకు అసలు పేరేమిటి? హనుమంతుడికి పేరేమిటి? హనుమంతుడికి పేరేమిటండి? హనుమంతుడే పేరుగా, హనుమంతుడని పేరు పెట్టింది వాళ్ళమ్మ. హనుమంతుడన్న పేరు ఎప్పుడు వచ్చింది? పెరిగి పెద్దయి ఆ ఇంద్రుడు ఏదో వజ్రంతో కొడితే అప్పుడు హనుమంతుడైనాడు. అంజని పుత్రుడు గనక ఆంజనేయుడైనాడు. మరి అసలు పేరు ఏదో పెట్టుండాలిగా వాళ్ళమ్మ, ఏం పెట్టి ఉంటుంది? ఏమో ఎక్కడా వినలేదండి, ఆయన పేరు హనుమంతుడు, హనుమంతుడు ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి అనుకుంటున్నాం. మరి ఆయనకు పేరంటూ ఒకటి ఉందా అండి? ఏదన్నా లేకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళమ్మ ఏదో పెట్టి ఉండాలిగా, ఏం పెట్టి ఉంటుంది? సుందరకాండ చదవండి. ఎవరిని గురించిన కాండ అది? హనుమంతుడిని గురించినటువంటిది రామాయణంలో సుందరకాండ. సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళమ్మ ఆ పేరు పెట్టుకున్నది గనక. సుందర శర్మ, ఏదో సుందరవర్మ, ఏదో సుందరహ అని పెట్టుకున్నది. శర్మో వర్మో రావో ఏదోటి ఏదోటి అనుకోండి, సుందరహ. కనుక హనుమంతుడు అసలు పేరేమిటి? వాళ్ళమ్మ పెట్టిన పేరు, అంజనీదేవి పెట్టిన పేరు సుందరహ, అందుకని ఆయన పేరుతో వచ్చింది. సుందరో సుందరే హనుమాన్ స్మృత, సుందరే సుందరీ సీత. సుందరకాండలో సీత సుందరి, రాముడు సుందరుడు, కానీ వాళ్ళ అసలు పేర్లు అవి కావుగా, వాళ్ళకు రాముడు సీత అన్ని పేర్లు ఉన్నాయిగా. అలానే పేర్ల విషయంలో చాలా చిత్రాలు ఉంటాయి అనుకోండి. ఇక్కడ ఈ వారుణి అన్న శబ్దం, వరుణుడు తపస్సు వల్ల ఏ దివ్యమైన ఆనందమును పొందగలిగాడో ఆ ఆనందమునకు వారుణి అని పేరు. ఆ వారుణి అనే దివ్యానందమునకు మూలదేవత అయినటువంటిది, ఆ వారుణి వలన ఏ దివ్య మదం లభిస్తుందో, ఏ దివ్యోన్మాదం మత్తు కలుగుతుందో, ఆ దానికి అధిదేవత కాబట్టి లలితాదేవికి వారుణి మద విహ్వల అన్న పేరు వచ్చింది. అంటే పరమేశ్వరి యొక్క గుణగణాలను వర్ణించేటప్పుడు, ఆమె యొక్క విశేషణాలు వర్ణించేటప్పుడు కొన్ని చాలా చిత్రమైనటువంటి విశేషణాలు ఉంటాయి. వాటి అర్థాలు సామాన్యంగా ఉండవు. ప్రతి నామం వెనకాల కూడా ఎన్నో కథలు గాథలు ఎన్నో వ్యాపించి ఉంటాయి. ఆ వాటి మూలమైనటువంటి తత్వాన్ని కనుక తెలుసుకుండేటట్టయితే చాలా అద్భుతమైనటువంటి విశేషాలు తెలుసుకుండేటువంటి వాళ్ళైతూ ఉంటారు. అందుకే సహస్రనామాలు ఎన్ని ఉన్నా లలితా సహస్రనామముల వంటి అందమైన నామములు, విశిష్టార్థ సమన్వితమైనటువంటి నామములు మరొకటి లేవు అనంటే అది అతిశయోక్తి కాదు. మహిమాన్వితమైన నామాలు అనంటే అందరూ ఉన్నది మా నామాలు మహిమాన్వితాలే. మహిమను గురించి ఏం, దాని గురించి చర్చించాల్సింది తర్కించాల్సింది అనేది, ఏ దేవత నామాలైనా మహిమ కలిగినటువంటివి ఆ దేవతకు సంబంధించినంత వరకు. కానీ ఇవి అందమైన నామములు, ఇంత సుందరమైన రమ్యార్థ సమన్వితమైన రస నిర్భరమైన నామములు మరొక్కటి లేవు. ఇలా పరమేశ్వరి యొక్క అవతార గాథలలోకి ప్రధానమైన అవతారాన్ని దగ్గరికి వెళదాం. పరమేశ్వరుడు సతీదేవి యొక్క మరణం తర్వాత ఆయన విరహాన్ని అనుభవిస్తున్నాడు. పెళ్లి చేసుకోలేదు మళ్ళీ. అలా విధురుడై ఉన్నాడు ఆయన. హిమాలయాలలో ఒక ఆశ్రమాన్ని నిర్మించారు, ఆ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. దానికి స్థాణ్వాశ్రమము, స్థాణువు యొక్క ఆశ్రమం అని పేరు. ఆ స్థాణ్వాశ్రమం, స్థాణ్వాశ్రమంలో ఆయన ఉన్నాడు. ఆయన ఆశ్రమం రోజూ పొద్దున్నే కూర్చుండేవాడు, స్నానం చేసి ఏ గంగానదిలోనో స్నానం చేసేవాడు, కూర్చుండేవాడు, ధ్యానంలో కూర్చుండేవాడు. ధ్యానంలో కూర్చున్నాడు, మధ్యాహ్నం బయటికి వచ్చేవాడు, ఆహారం ఏదైనా తీసుకుండేవాడో లేదో, సాయంకాలం పూట కాస్త విశ్రాంతిగా అక్కడ మర్రి చెట్టు కింద కూర్చుండేటువంటి వాడు. ఋషులందరూ వచ్చేవాళ్ళు అక్కడికి, ఆయన ఎదురుగా కూర్చుండేవాళ్ళు. వట వృక్షతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా. ఆ వటవృక్షంలో నిత్య యవ్వనుడు, ఆయనకు ముసలితనం లేదు, ఆయన కూర్చుండేవాడు అట్లా. మహర్షులందరూ కూడా జటాధారులు, శ్వేతకేశులు, ఫలితకేశులు, రకరకాలుగా అందరూ వచ్చి కూర్చుండేవాళ్ళు. వాళ్ళ మనస్సుల్లో ఏవో సందేహాలు కలిగేవి, ఆ వేదాంతాన్ని గురించో, బ్రహ్మ పదార్థాన్ని గురించో, ధ్యానాన్ని గురించో ఏవో సందేహాలు కలిగేవి. ఆ సందేహాలను అడుగుదాం అని కూర్చుండేవాళ్ళు ఆయన దగ్గర. అడగవలసిన అవసరం లేకుండానే అవి తీరిపోతూ ఉండేవి. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన మౌనంగానే ఉండేవాడు. ఆ మౌనంలో నుంచే దివ్యమైన జ్ఞాన తరంగాలు ప్రసరించేవి. వీళ్ళ మనస్సులలో ఉండేటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోతూ ఉండేవి. అటువంటి దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆయన. దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి ఆ మహనీయుడు ఆయన తపస్సు చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఆయన ఎవరిని గురించి ధ్యానం చేస్తాడండి? ఆయనే దేవుడు కదా, ఆయన దేవుడు కదా, దేవుడు ఇంకెవరిని గురించి చేయాలా? ఆత్మానమాత్మన్యవలోకయంతం, తనను తాను చూసుకుంటున్నాడు, తానే బ్రహ్మ పదార్థమును అన్న భావనలో ఉన్నాడు ఆయన. ఆ స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎవరు బ్రహ్మవేత్త అవుతాడో ఆ వ్యక్తి అతడు బ్రహ్మమైపోతాడు. బ్రహ్మమైనటువంటి వాడికి లౌకికమైనటువంటి వాసనలు ఉండవు, సుఖదుఖాత్మకమైనటువంటి ఇది ఉండదు, కర్మకు అతీతుడైనటువంటి వాడుగా ఉంటాడు అతడు. కావేరీ నదీ తీరంలో సదాశివ బ్రహ్మేంద్రయతి అలా ఉండేవాట, నిరంతర బ్రహ్మమయుడై ఉండేటువంటి వాడు ఆయన. అద్భుతమైన గేయాలు రాశాడు ఆయన. మానస సంచరరి మొదలైనటువంటి అద్భుతమైన రచనలు చేశాడు ఆయన. ఆయన కావేరీ పులినములలో పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటే ఆయన గురువు గారికి వెళ్ళి చెప్పారట, కొంతమంది మీ శిష్యుడు పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడు అని చెప్పి. ఆ గురువుగారు అంటాడు, బ్రహ్మేంద్రయతి ఉన్మత్తవత్ సంచరతీహ శిష్య తవేతి లోకస్య వచాంసి శృణ్వన్ ఖిద్యన్వాచాస్య గురుః పురాహో ఉన్మత్తత మే నహి తాదృశీతి. మీ శిష్యుడు పిచ్చివాడై తిరుగుతున్నాడు అని అంటే ఆయన అంటాడు, అలాంటి పిచ్చి నాకు పట్టలేదే అని నేను దుఃఖిస్తున్నానయ్యా అంటాడు. దివ్యోన్మాదం, దివ్యోన్మాదం రావాలా? అది లేదే అని నేను బాధపడుతున్నాను. మా వాడు అదృష్టవంతుడయ్యా, వాడిని మీరు పిచ్చివాడు అనుకున్నా వాడు దివ్యోన్మాది అంటాడు ఆయన. ఆయన ఒకరోజు నడిచిపోతున్నాడు సదాశివ బ్రహ్మేంద్రయతి. ఆ నదీ తీరంలో ఆ ప్రాంతపు నవాబు గారు పటకుటీరాలు వేశాడు. ఆయన సైనికులు ఉన్నారు, అంతఃపుర కాంతలు ఉన్నారు. ఈయన పాపం తెలియదు, ఈయన ఏదో దోవన పోతున్నాడు, ఎటు పోతున్నాడో కూడా ఆయన పట్టించుకోడు, తెలియదు, నడిచిపోతున్నాడు. నడిచిపోతూ ఉండేటప్పటికి ఆ కుటీరాల్లోకి పోయేటప్పటికి అక్కడ అంతఃపుర కాంతలు ఉన్నారట. మగవాడు వచ్చాడు, మగవాడు వచ్చాడని వాళ్ళు కేకలు పెట్టారు. నవాబు గారు వచ్చారు, కోపం వచ్చింది, చూశాడు ఈయన, ఎవడరా వీడు, ఎట్లా వచ్చాడు ఇక్కడికి అని పట్టా కత్తి దూసి నరికాడు. ఒక విసురు విసిరేటప్పటికి అది పోయి చెయ్యికి తగిలింది, చెయ్యి తెగిపోయింది. ఆ చివర కొంచెం తోలు చర్మం వేలాడుతూ ఆ చెయ్యి మొత్తం వేలాడుతున్నది, నెత్తురు ధారగా గారిపోతున్నది. ఈయనేం దాన్ని పట్టించుకోలేదు, కళ్ళు మూసుకునే ఉన్నాడో తెరిచే ఉన్నాడో నడిచిపోతున్నాడు. నీ పనుడు కత్తితో చెయ్యి నరికితే నెత్తురు గారుతుంటే పట్టించుకోడు, ఎవడైనా ఈమె నడిచిపోతున్నాడు, అయ్యో అనడు, అబ్బా అనడు. నవాబు గారికి దిగ్భ్రాంతి కలిగింది, ఎవరైనా ఈయన ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు, మహానుభావుళ్లాగా ఉన్నాడు, ఈయన ఇంత నరికితే నెప్పాననడేమిటి అని చూస్తే ఏం మాట్లాడలేదు, ఆయన పోతున్నాడు. ఇప్పుడు పోయి గబిక్కని కాళ్ళు పట్టుకున్నాడు, అయ్యా పొరపాటైంది స్వామి, మీరెవరో మహానుభావులు, మామూలు మనుషులు గారు వీరు, నేను ఏదో పొరపాటున చేశాను. ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నాడో ఆయనకు స్పృహ వచ్చింది. స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు. ఏమిటయ్యా అన్నాడు. ఏం లేదండి, నేను పొరపాటును తమ చెయ్యి నరికానండి, నెత్తురు గారుతున్నదండి, ఆ చెయ్యి ఇలా వేలాడుతున్నదండి, అయ్యో తప్పు చేశానండి అన్నాడు. చెయ్యా నరికావా, ఎక్కడా, ఇలా చూశాడు, ఇలా అన్నాడు. చెయ్యి మామూలు అయిపోయింది, ఏం లేదు అక్కడ, ఏం లేదుగా పో అన్నాడు. ఏం లేదు, నా దోవన్ నేను పోతున్నా, నీ దోవన్ నువ్వు పో అన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి, అంటే శరీరము మనస్సు అన్నీ తన అధీనంలో ఉన్నటువంటి వ్యక్తి, అసామాన్యమైనటువంటి ప్రజ్ఞా ప్రభావం కలిగినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు సదాశివ బ్రహ్మేంద్ర యతి అని. అంటే అలా మహనీయులైనటువంటి వ్యక్తుల యొక్క తపశ్శక్తులు బ్రహ్మభావన అలా ఉంటుంది. పరమేశ్వరుడు అలా తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే తన ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు, తన రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు అని ఆ ప్రాంత పరిపాలకుడైనటువంటి హిమవంతుడు, ఆ ప్రాంతాన్ని హిమాలయ పర్వతం మీద ఉన్నాడు ఆయన, ఆ కైలాస శిఖర ప్రాంతంలో ఉన్నాడు, అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. మన రాజ్యంలో ఉన్నాడు మహనీయుడు, ఆయనకు సేవ చెయ్యాలా అని చెప్పి ఒకరోజు ఆయన తన కూతురు పార్వతీదేవిని తీసుకొని బయలుదేరాడు. అంటే శివుని యొక్క భార్య అయినటువంటి సతీదేవి, ఆమె పార్వతిగా పుట్టింది. ఆ పార్వతిగా పుట్టినటువంటి ఆమె, ఆ పిల్ల పెరిగింది, పెద్దదైంది. పిల్ల పెరిగి పెద్దదైతే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు, నమస్కారం చేశాడు శివుడికి. ఏమయ్యా బాగున్నావా? బాగున్నానండి, తమరు ఇక్కడ ఉండటం నా అదృష్టం అండి, మీకు సేవ చేసేటువంటి అవకాశం నాకు ప్రసాదించండి. అట్లనా, మా అమ్మాయి ఉన్నదండి, మా అమ్మాయి తమకు సేవ చేస్తుందండి, రోజు కాసిన పండ్లు పూలు తెచ్చి పెడుతుందండి, అవి కాస్త స్వీకరించండి రోజు మా సంతృప్తి కోసం. మీ వాళ్ళు ఉన్నారు చాలామంది, నంది భృంగి ఎందరో ఉన్నారు, ఆయనకు పరివారానికి లోటు ఏముంది, ప్రముఖులందరూ ఉన్నారు. ఎంతమంది ప్రమథలున్నా మాకు సేవ చేయడానికి అవకాశం కొంచెం ఇవ్వండి అంటే, సరేలే దానికే ఉందిలే అన్నాడు ఆయన. మరునాటి నుంచి పార్వతీదేవి ప్రతిరోజు కూడా మధ్యాహ్న సమయానికి, శివుడు ధ్యానంలో నుంచి లేచే సమయానికి ఈమె కానుకలు తీసుకొని వెళ్తూ ఉండేది. ఈమె తీసుకెళ్లిన పండ్లు ఏవో పూలు అవి తీసుకుండేవాడు ఆయన. ఇదిలా సాగుతూ ఉన్నది. సాగుతూ ఉండగా దేవలోకంలో ఒక సమావేశం జరిగింది. అంతకుముందు తారకుడనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మను గురించి తపస్సు చేసి వాడు అమరత్వాన్ని అర్థించాడు. సహజమే బ్రహ్మ ఇవ్వలేదు. అంటే అప్పుడు వాడన్నాడు, శివుడు భార్య మరణించింది వాడికి తెలుసు, పరమేశ్వరుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోడు, వాడు ఊహించలే పెళ్లి చేసుకుంటాడని. వాడన్నాడు, నాకు ఈ ప్రపంచంలో ఎవరి వల్ల మరణం రాకూడదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరూ నన్ను చంపడానికి వీల్లేదు. అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, నిజమే, వాళ్ళెవరు నేను చంపడానికి వీల్లేదు, కానీ ఎక్కడో ఎప్పుడో ఒకప్పటికి మరణం తప్పదు కదా. అంటే అట్లయ్యేటైతే శివుని కొడుకు వల్ల నాకు మరణం వస్తే రావచ్చు, శివుడు పెళ్లి చేసుకోడు కదా, ఇప్పుడు అట్లా ఉన్నాడు. అవన్నీ తర్వాత నీవిచ్చిన నీవు కోరిన వరాన్ని ఇస్తున్నాను, శివపుత్రుని వల్ల తప్ప నీకు ఎవరి వల్ల మరణం ఉండదు అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. శివుడు బ్రహ్మచారి విదురుడై ఉన్నాడు. ఇక్కడ దేవతలు సమావేశమైనారు. సతీదేవి పార్వతిగా పుట్టిన సంగతి వాళ్లకు తెలుసు. పార్వతి శివుడు పెళ్లి చేసుకుంటే వాళ్లకు సంతానం కలిగితే, ఆ సంతానం వల్ల ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైతే వాడి వల్ల తారకాసురుడు మరణిస్తాడు, అంతదాకా తారకాసురుడి బాధలు తప్పవు. ఎంత భయంకరమైన ఇదంటే, లోకంలో ఎందరో రాక్షసులు పరిపాలించినా వాడు పరిపాలించడం వల్ల దేవతలంతా పడిన బాధల కాలమునకు తారకామయము అని ప్రత్యేకంగా ఒక పేరు వచ్చింది పురాణంలో. తారకామయం, ఆమయం అంటే రోగం, వ్యాధి, తారకుడు కలిగించినటువంటి బాధ, ఆ తారకామయం వచ్చింది. దేవలోకంలో రహస్యంగా సమావేశమైనారు. శివుడు పెళ్లి చేసుకునేటట్లు చెయ్యాలి. ఇంద్రుడు మన్మథుణ్ణి సంకల్పించాడు మనస్సులో. మన్మథుడు వచ్చాడు. మహేంద్ర, నన్నెందుకు స్మరించావు? దేవవల్లభుడివైన నువ్వు స్మరించడం వల్ల నేను ఎంతో అదృష్టవంతుడైనాను. నీ ఏ స్త్రీ అయినా ఈ సృష్టిలో ఎవరైనా నువ్వు అడిగితే కాదన్నారా చెప్పు. ఆ స్త్రీని కామమోహితను చేసి నీ మీద వాలిపోయేటట్టుగా చేస్తాను నేను. ఈ ప్రపంచంలో ఎవరైనా నాకు లొంగని వాళ్ళు లేరు. లేదా ఎవరైనా నిన్ను తిరస్కరించినటువంటి వాళ్ళు ఉన్నారా? ఒక అప్సర్సును పంపించు, వాడి దాని మోహంలో పడిపోయేటట్టు చేస్తాను. అంతవాడివేనయ్యా నువ్వు, అందుకే నిన్ను పిలిపించాను అన్నాడు. అంతవాడివి నువ్వు? ఓ, నిజంగా నిన్ను మించిన వాళ్ళు ఈ మూడు లోకాలలో ఎవరున్నారయ్యా అన్నాడు ఇంద్రుడు. నిజమే మహేంద్ర, మీరు ఆ మాట అంటే నాకు ఒళ్ళు పొంగిపోతున్నది. ఈ మూడు లోకాలలో నన్ను మించిన వాడెవడూ లేడు. నేను బ్రహ్మనైనా విష్ణువునైనా శివుణ్ణైనా మోహింపజేయగలను అన్నాడు. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చేయాల్సిన పని శివుణ్ణి మోహింపజేయాలయ్యా. ఆ సతీదేవి పార్వతిగా పుట్టింది, వాళ్ళిద్దరికి పెళ్లి తొందరగా కావాలా? అయితే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డ. వాళ్ళకు తొందరగా పెళ్ళయ్యేటట్టు చెయ్యి. శివుడేమో చాలా విరాగిగా ఉన్నాడు, వైరాగ్యంతో ఉన్నాడు. అసలు కదిలిస్తే పెళ్లి మాట ఎత్తడానికి ఆవిడికి ధైర్యం లేదు అన్నారు. అదెంత పని, తప్పకుండా చేస్తాను అన్నాడు. అదెంత పని అన్నాడు. సరే ఆ పని చేసి పెట్టు అన్నాడు ఇంద్రుడు. సరే వెళుతున్నాను, ఇంకా ఆ పని మీద ఉంటాను అన్నాడు. ఇంటికి వెళ్ళాడు మన్మథుడు. రతి, రేపు మన ప్రయాణం. అయ్యా ఎక్కడికండి అన్నది భర్తతోటి. హిమాలయ పర్వతాలకు వెళుతున్నాం, అక్కడ శివుడి ఆశ్రమం ఉన్నది, శివుడికి పార్వతికి మోహం కలిగేటట్టు చెయ్యాలా అన్నాడు. అయ్యో ఎంత పని అండి, ఎందుకండి అట్లాంటి పని? దేవుడు కదండి పరమేశ్వరుడు, ఆయన మీరు మోహింపజేయటం ఏమిటండి? ఏం పర్వాలేదు, ఎవరైనా సరే అభ్యంతరం లేదు నాకు. ఇంద్రుడికి మాట ఇచ్చాను. ఇంద్రుడికి ఎందుకండి అంత మాట ఇచ్చారు? పరమేశ్వరుడు శంభురీశ పశుపతి శివశూలి మహేశ్వర ఈశ్వర శర్వ ఈశాన శంకర చంద్రశేఖర సర్వేశ్వరుడు ఆయన. సర్వేశ్వరుణ్ణి మీరు ఎట్లా మోహింపజేయగలరండి? పొరపాటు చేశారండి. అంటే అంత ఆలోచించలేదు, మాట ఇచ్చాను, తప్పదు పోదాం పదండి అన్నాడు. మర్నాడు వసంతుణ్ణి కూడా ఋతురాజును తీసుకొని వాళ్ళు బయలుదేరారు. బయలుదేరి స్థాణ్వాశ్రమానికి వెళ్ళారు. వెళుతూనే ఆ ప్రదేశం అంతా సర్వాంగ సుందరంగా, అనార్తవంగా, ఋతువు కాకపోయినా సరే ప్రకృతి అంతా కూడాను చక్కగా లతలతో, తీగలతో, పూలతో, పండ్లతో వికసించిపోయింది. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం వచ్చింది. అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. ప్రముఖులందరూ ఆనందంతో తాండవం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు. ఆ నాట్యం చేస్తూ ఉంటే ఒక్కసారి చూశాడు నందీశ్వరుడు. ఏమిటిదంతా? పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, వీళ్ళంతా ఆటలు పాటలు మొదలుపెట్టారేమిటి? ఏమైంది ఇక్కడ? చూస్తే ఒకసారి ప్రకృతి అంతా చాలా రమణీయంగా కనిపించింది. సరే ఎందుకో ప్రకృతి అలా వచ్చింది, బాగుంది, కానీ వీళ్ళు ఆడటం ఏమిటి? వీళ్ళందరూ కూడా నా కింద పనిచేసేటువంటి వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు ఆటం పాటమైనా చేయాల్సింది. ఒక్కసారి హుంకారం చేశాడు. సైలెన్స్, ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. ఏమిరా ఏం చేస్తున్నారు? అందరూ మాట్లాడకుండా. ఎంత ఇదైందనంటే నందీశ్వరుని యొక్క ఒక్క హుంకారము చేత ఆ ప్రకృతి మొత్తం స్తంభించిపోయిందిట. ప్రముఖులందరూ ఒక్కసారి నిష్కంప వృక్షం నిభృత ద్విరేఫం మూకాండజం శాంతమృగ ప్రచారం తచ్చాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభవివతస్థే అంటాడు మహాకవి కాళిదాసు. ఒక బొమ్మ గీశారనుకోండి, ఆ బొమ్మలో జంతువులు ఉంటాయి. ఏదో సింహాలుంటాయి, పులులుంటాయి, మేకలుంటాయి, కోకిలలుంటాయి, పావురాళ్ళుంటాయి, ఎన్నైనా ఉండవచ్చు, చెట్లు ఉండొచ్చు, ఎన్నైనా ఉండవచ్చు. ఎన్ని ఉన్నా అవేం కదలవు, మెదలవు, మాట్లాడవు, బొమ్మ కదా అది. ఈ ప్రకృతి అంతా ప్రముఖులతో సహా బొమ్మలలాగా అయిపోయినారు. శాసనమే తచ్చాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభమివావతస్థే. ఇంతలో పార్వతీదేవి వచ్చింది. మధ్యాహ్నం కావస్తున్నది, నందీశ్వర మహేశ్వరుల వారు ధ్యానంలో నుంచి ఇవతలికి వచ్చారా, నేను కానుకలు ప్రత్యేకంగా ఇవాళ తీసుకొచ్చాను, నేను మామూలు పూలతో పాటు పళ్ళతో పాటు ఇవాళ ప్రత్యేకంగా ఒక జపమాల తీసుకొచ్చానయ్యా, తామర గింజలు తీసి వాటిని ఎండబెట్టి వాటిల్లో మంచి అందమైనటువంటి దారం గుచ్చి పద్మ బీజమాల తయారు చేశాను, తామర గింజల మాల, ఇది పరమేశ్వరుడికి సమర్పిద్దామని తీసుకొచ్చాను. స్వామివారు ఆయన ధ్యానంలో నుంచి ఇవతలికి వచ్చారా, నన్ను లోపలికి పోవటానికి అనుమతిస్తావా అన్నాడు. ఆమెంటే నందీశ్వరుడికి గౌరవం, అమ్మా ఒక్కసారి చూసేస్తాను తల్లి, నీకు ఎప్పుడూ అనుమతి ఉన్నది, పరమేశ్వరుల వారు స్వయంగా ఇచ్చారు నీకు అనుమతి, అయినా లోపలికి పోయి చూసేస్తాను అని ఒక్కసారి లోపలికి పోయి చూసి వచ్చాడు. అప్పుడే ఆయన లేచి లోపలికి వచ్చాడు. అమ్మా వారు లేచారమ్మా, నువ్వు వెళ్ళి కానుక సమర్పించవచ్చును అన్నాడు. అది లోపలికి వెళ్ళింది, మహేశ్వరుల దగ్గరికి ముందుకు తీసుకెళ్ళి, స్వామి మీకోసం తీసుకొచ్చాను ఈ కానుకలు, స్వీకరించండి కరుణతోటి అన్నది. అలా చూచాడు ఆయన. శివుడు చూస్తున్నాడు పార్వతి కానుకలు ఇస్తున్నది, దూరంగా ఉన్నాడు మన్మథుడు పుష్పబాణం, ఆ చెరుకు విల్లు ఎక్కుపెట్టాడు, పుష్పబాణాన్ని సంధించాడు. అరవిందమశోకంచ చూతంచ నవమల్లికా నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ, ఇవి ఆయన బాణాలు, అరవిందం అశోకం మామిడి మల్లిక ఇవన్నీ కూడా. బాణాన్ని సంధించాడు, బాణం విడవబోతున్నాడు, విడవబోతూ ఉండేటప్పటికీ ఆ బాణం సంధించగానే పుష్పాస్త్రం, అది ఒట్టి బాణం కాదు, మహాశక్తివంతమైనటువంటి అస్త్రం అది. ఆ అస్త్రము యొక్క ప్రభావం అప్పుడే శివుడి మీదకి ప్రసరించింది, మనస్సు కొంచెం చెలించింది, పార్వతి వైపు ప్రేమతో చూస్తున్నాడు.
అందము చిందువంద చెవియందని చెందవ జారుచుండ, అందము చిందువంద చెవియందని చెందవ జారుచుండ, పూలందుకొనుండటంచు సుమనోంజలి అల్లన సాచి, శైలరాణందన వంగే చెంగున అనంగుని చాపము వంగే, వంగ్య బాలేందు ధరుణు కాన్కలు గ్రహింపగా ఉన్నమితోర్ధ్వకాయుడై.
ఎత్తైనటువంటి ఆ వ్యక్తి పరమేశ్వరుడు, పార్వతి కొంచెం పొట్టిగా ఉంది, ఆమె పూలు అందిస్తుంటే అవి అందుకోవటం కోసం ఆయన ముందు కొంగాడు, పార్వతి ఇవ్వటం కోసం కొంచెం ముందు కొంగింది, ఆ ఇద్దరూ వంగారు, ఇద్దరి ముఖాలు దగ్గరైనాయి, ఆ చేత్తో అందుకోబోతున్నాడు, నెమ్మదిగా పార్వతి చెయ్యి తాకుదాము అని అనిపించింది. ఆ పూలు అందుకుండే మిషతో పార్వతి చెయ్యి తాకుతున్నాడు. ఇంతలో ఆమె అంటున్నది, పరమేశ్వర మీకోసం నేను తామర గింజల మాల తీసుకొచ్చాను, మీకు జపం చేసుకోవటానికి ఉపయోగపడుతుందేమోనని దాన్ని స్వీకరించండి అన్నాడు. జపమాల అన్న మాట వినపడగానే జపం, ధ్యానము, తపస్సు అన్ని గుర్తొచ్చినాయి, ఒక క్షణంలో గుర్తొచ్చి మిగతా ఏ శివపురాణంలోనూ ఇది చెప్పనటువంటి ఒక జపమాలా వృత్తాంతం బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది మనకు ప్రత్యేకంగా. ఈ దృశ్యాన్ని వ్యాసుల వారు ఆ బ్రహ్మాండ పురాణంలో మరి ఎందుకు చెప్పారో కానీ మిగతా చోట చెప్పలే. జపమాల అనగానే తల ఎత్తాడు వెంటనే. నాకు వ్యామోహం కలిగింది ఈ అమ్మాయిని తాకాలని, విరాగినైన నా మనస్సులో ఈ భావన ఎందుకు కలిగింది, కారణం లేకుండా ఇది రాదు, కారణం లేకుండా రాదు. అందుకు ప్రతాపరుద్రీయంలో ఇలాంటి ఘట్టం ఒకటి ఉంటుంది, యుగంధర్ అని చెప్పి మహామంత్రి ఆయన ఢిల్లీ వెళ్తాడు ప్రతాపరుద్రుని విడిపించడం కోసం, ఢిల్లీ సుల్తాన్ బంధిస్తే. వీడు నిజంగా పిచ్చివాళ్లాగా నటించేవాడు, పిచ్చివాడా వీడు నిజంగా ఎవడన్నా గూఢచారి అని రాజభటులు ఎప్పుడు కాపలా కాస్తుండేవాళ్ళుట. శ్మశానంలో అన్నం వండుకుంటున్నాడు, ఏదో అంత అన్నం వండుకొని తినటం, శ్మశానం వండుకుంటూ ఉండేటప్పటికి ఎక్కిళ్ళు వచ్చినాయిట, ఆవలింతలు వచ్చినాయి, ఎక్కిళ్ళు వచ్చినాయి, ఏదో మోసం ఉండి ఉంటుంది, ఎవడో నన్ను చూస్తున్నాడు, లేకపోతే నాకు ఇట్లా రాదు, ఆవలింతలు రావు అనుకున్నాడు. చెట్టు మీద ఎవడో రాజభటుడు కనిపిస్తున్నాడు మారు వేషంతో, వెంటనే పిచ్చివాళ్లాగా నటించాలిగా. అందుకని అన్నం వండుతూ ఉన్నట్టుండి అన్నం గుడగుడ ఉడుకుతున్నది, గుడగుడ శబ్దం, కొండకు నష్టం అన్నాడు. రాయి తీసుకున్నాడు, ఆ కొండ పగలగొట్టేటప్పటికి ఏంది వీడు పిచ్చివాడరా అనుకున్నాడు, వాడు వెళ్ళిపోయినాడు. అలా మోహితులను చేసేటువంటి పద్ధతి. ఇక్కడ నాకు మోహం కలగటానికి కారణమేమిటి? ఒకసారి అలా చూశాడు. దివ్య దృష్టి కలిగిన వాడు సర్వేశ్వరుడు గనక అంత దూరాన రహస్యంగా ఉన్నటువంటి మన్మధుడు కనిపిస్తున్నాడు. నా మీద బాణం వేయటానికి సిద్ధపడతాడా వీడు? మూర్ఖుడు, ఎంత అహంకారి, దుష్టుడు వీడు అని మూడవ కన్ను తెరిచాడు. క్షణంలో వాడు కాస్త బూడిదై పడిపోయినాడు మన్మధుడు. క్రోధం ప్రభో సంహర సంహరేతి యావద్గిరఖే మరుదాంచరంతి తావత్ సవం నిర్భవ నేత్ర జన్మ భస్మావశేషం మదనంచకారా. దేవతలందరూ ఆకాశంలో ఉన్నారు. మహాప్రభు క్రోధమును సంహరించు, క్రోధమును సంహరించు అనబోతున్నారు. ఆ క్రోధం అనలే సంహారం మాత్రం జరిగిపోయింది. మన్మధుడు బూడిదైపోయినాడు. మన్మథ భస్మం. వెంటనే శివుడు అదృశ్యమైపోయినాడు. శివుడు అదృశ్యమైపోగానే నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, భృంగిరెడ్డి అందరూ మొత్తం అదృశ్యమైపోయినారు. నిర్మానుష్యం, ఎవరు లేరు అక్కడ. ఇంకా ఇంతకుముందు శివభూమి, ఇప్పుడు రుద్రభూమి అయింది. రుద్రభూమి అంటే శ్మశానం, రుద్రభూమి అయిపోయింది. ఎవరు లేరు. పార్వతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. వార్త క్షణంలో హిమవంతుడికి తెలిసింది. ఆకాశ మార్గంలో వచ్చాడు. స్పృహ తప్పిపోయిన అమ్మాయిని ఎత్తుకున్నాడు. వేగదీర్ఘీకృతాంగ, మహావేగంతో వెళ్ళిపోయినట్ట అమ్మాయిని తీసుకొని. ఇంకా ఎవ్వరూ లేరు అక్కడ. శ్మశాన భూమి. వాతావరణం అంతా చాలా నిశ్శబ్దంగా, భయంకరంగా ఉన్నది. ఇంతలో ఆకాశంలో ఎవడో వెళ్తున్నాడు, ఒక రాక్షసుడు, చిత్రకర్ముడు అనే పేరు కలిగిన వాడు. వాడక్కడికి వచ్చాడు. చూశాడు, ఇక్కడ శివుడు తపస్సు చేసుకుంటూ ఉండాలి, మహర్షులందరూ ఉండాలి, ఏం కనపట్టలేదేమిటి కింద. ఒకసారి చూశాడు, ఎవరూ లేరు. ఇదేమిటి, నిన్నటిదాకా అందరున్నారు, ఇవాళ ఎవరు లేరేమిటి ఇక్కడ. కిందికి దిగి వచ్చాడు. కిందికి దిగి వచ్చేసరికి అక్కడ బూడిద కుప్ప కనిపించింది. వాడు కొంత రాక్షసుడు, కాస్త దివ్యశక్తి కలిగిన వాడు గనక తెలుసుకున్నాడు జరిగిన అంశాన్ని. ఈ బూడిద దీన్ని ఉపయోగించుకోవాలి, ఇది శవపు బూడిద. ఇది ఆ బూడిదను మొత్తం ఒక ఆకారంగా తయారు చేశాడు. ఆకారంగా తయారు చేసి శతరుద్రియాన్ని పఠించడం మొదలుపెట్టాడు. నమ శివాయ చ శివతరాయ చ నమ శంభవే చ మయోభవే చ చదువుతున్నాడు. శతరుద్రియం పారాయణం అయ్యేసరికి, అప్పటికి అంతకుముందు అతడు ఎన్నోసార్లు చేసినవాడు, శివభక్తుడు, శివుని యొక్క అనుగ్రహం కలిగినవాడు, మంత్రసిద్ధుడైనటువంటి వ్యక్తి, ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది. ఆ శ్మశాన భస్మముతో చేసినటువంటి బొమ్మకు ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చి లేచి నిల్చున్నాడు. ఒక మహాశరీరుడైన రాక్షసుడు, అసురుడు లేచి నిల్చున్నాడు. నిల్చొని, తండ్రి నేనెవరిని, నన్ను ఎందుకు పుట్టిచ్చావు, నేనెవరిని, నీవు నావాడివి, నా బిడ్డవు, నువ్వు రాక్షసుడివి, శతరుద్రియం పారాయణం చేయనాయనా, నేను చెప్తున్నా, నాతో పాటు చదువు, నువ్వు నాతో పాటు చదువు. వెనకటి రోజుల్లో చదువు చదువు అని అంటే, ఇప్పుడంటే ఫలానా మాస్టర్ గారి దగ్గర చదువుకున్నాం, ఫలానా యూనివర్సిటీలో చదువుకున్నాం అని ఇట్లా ఉండేది. పాతకాలపు పద్ధతులు అట్లా కాదు. మీరు బాల వ్యాకరణం తీస్తే బలరామకృష్ణులు సాందీపనితోడ చదివిరి అని ఉంటుంది. సాందీపనితో చదవటం ఏమిటి? సాందీపని గురువు గారు, గురువు గారి దగ్గర చదివారు, గురువు గారితో చదివారు అని అంటాడు. అంటే వెనక గురువుగారితో చదవటం అంటే, గురువుగారు చదువుతూ ఉంటే వాళ్ళతో పాటు కలిపి చెప్పేవాళ్ళు వేదాన్ని. అందుకని ఆ పద్ధతిలో ఉండేది. నేను చెబుతుంటా, నాతో చదువు. శతరుద్రియం చదువుతున్నాడు. ఒకసారి చదివాడు, వచ్చేసింది వాడికి. అది చదువుతున్నాడు 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 శతరుద్రియాన్ని. తండ్రి ఆనందంగా చూస్తున్నాడు. రుద్రుడు సాక్షాత్కరించాడు. రుద్రుడు సాక్షాత్కరించాడు.
జయపాలనయన శ్రితలోలనయన శితశైల శయన శర్వ జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ పర్వతేంద్రతనయ కుచగ్ర పరికల్పనీయ శిల్ప.
ఇలా స్తోత్రం చేస్తున్నాడు రుద్రుడు. అన్నాడు, చాలా సంతోషించాను రా నాయన, నిన్ను నువ్వు అడగకుండా నీకు వరాలు ఇస్తున్నాను, అజేయమైనటువంటి శక్తిని ఇస్తున్నాను నీకు. అంటే అజేయమైన శక్తినివ్వండి, దాంతోపాటుగా నా ముందు ఎవడు యుద్ధానికి చేయటానికి వచ్చినా వాడి బలములో సగము నాకు వచ్చునుగాక అన్నాడు. అలాగే దీర్ఘకాలం పరిపాలించు ఈ భూమిని, 60,000 సంవత్సరాలు పరిపాలించరా అన్నాడు రుద్రుడు. 60,000 ఏండ్లు పరిపాలించు అన్నాడు రుద్రుడు. అదృశ్యుడైపోయినాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. రుద్రుడు యొక్క వరం పొందాడు వీడు, ఎవడో రాక్షసుడు. ఆశ్చర్యం కలిగింది బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు దేవతలతో దిగొచ్చాడు. దిగొచ్చి వాణ్ణి చూశాడు. నాయన చాలా సంతోషం రా, రుద్రుడు నీకు వరాలు ఇచ్చాడు. భండా భండా అన్నాడు. భండా అంటే శాబాష్ వేష్ అన్నట్టుగా. భండా అని బ్రహ్మదేవుడు అన్నాడు గనుక వాడు భండాసురుడు అయినాడు. వాడు భండాసురుడు, మహారాక్షసుడు లేచి నిల్చున్నాడు భండాసురుడు. అపార శక్తి కలిగినటువంటి వాడు, అజేయమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే ఒక అజేయుడైన రాక్షసుడు వచ్చాడు రుద్రవరం వల్ల మహనీయుడైనాడు అని తెలిసిందో, ఎక్కడెక్కడో ఉన్న రాక్షసులందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. శుక్రాచార్యులను తీసుకొని రాక్షస నాయకులందరూ కూడా, పాతాళంలో ఉన్నవాళ్ళు, ఇతర లోకాల్లో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా వచ్చారు. వచ్చి సమావేశమైనారు. సమావేశమై ఈనాటి నుండి నువ్వు మాకు నాయకుడివి అన్నారు. ఇన్నాళ్ళు దేవతలను బాధిస్తున్నటువంటి తారకాసురుడున్నాడు రాక్షస చక్రవర్తి, వాణ్ణి కూడా పిలుచుకొచ్చారు. అయ్యా భండాసురుడు నీకంటే ఎక్కువ వరాలు పొందాడు, కనుక నువ్వు కూడా ఇక్కడ ఆయనతో ఉండాలా అన్నారు. అలాగే మనకు కావలసింది రాక్షస జాతి యొక్క ఔన్నత్యం. భండాసురుడు రుద్రవరం వల్ల మహనీయుడైనాడు కాబట్టి నేను కూడా ఆయన పరివారంలో చేరతాను అన్నాడు. తారకాసురుడు కూడా ఆయన సేనాపతుల్లో ఒకడుగా అయిపోయినాడు. భండాసురుడు రాక్షస చక్రవర్తులు అంతకుముందు పరిపాలించినటువంటి అధికార చిహ్నములన్నీ తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. కిరీటములు, ఆయుధములు, కవచములు మహారాక్షసులు ధరించినవి, అంతకుముందు చక్రవర్తులు ధరించినటువంటివి అవన్నీ తీసుకొని వచ్చారు. అవన్నీ తీసుకొని వచ్చి మీరు ఇవాళ నుంచి మాకు సమ్రాట్, రాక్షస చక్రవర్తి మీరు అన్నారు. రాక్షస చక్రవర్తి భండాసురుడు. మరి చక్రవర్తి బాగుంది, ఇదంతా ఎక్కడ జరిగింది? హిమాలయ పర్వతాల్లో, హిమాలయ పర్వతాలలో శివాశ్రమంలో జరిగింది ఇదంతా. మరి రాజ్యం ఎక్కడ, రాజధాని ఎక్కడ కట్టాలా? రాజధాని మనకు ఇక్కడ బాగలేదు, ఇక్కడంతా ఏదో హిమవంతుడి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, మనం దక్షిణాపథానికి వెళదాం, సౌత్ ఇండియా, మహేంద్ర పర్వతం దగ్గర రాజధానిని నిర్మిద్దాము. మహారాక్షసులు పూర్వకాలంలో పరిపాలించినటువంటి ప్రదేశం అక్కడ, మహేంద్ర పర్వతం దగ్గర రాజ్యాన్ని నిర్మిద్దాము. ఎక్కడైతే హనుమంతుడు ఏ పర్వతం మీద కాలు పెట్టి లంకానగరం వెళ్ళటం కోసం ఎగిరాడో, ఆకాశంలోకి దూకాడో, ఆ మహేంద్ర పర్వత ప్రాంతంలో నగరాన్ని కట్టారు. శూన్యక నగరం అని పేరు పెట్టారు దానికి. దాంట్లో 200,000 కోట్ల మంది నివసించడానికి కావలసినటువంటి సర్వ సౌకర్యాలు ఏర్పరిచారు. మహాశక్తి సంపన్నులు, సిద్ధులు, మహనీయులు కాబట్టి అందరూ కూడా ఆ ఏర్పరిచారు ఆ రాజధాని. దాన్ని పరిపాలిస్తూ భండాసురుడు సర్వ రాక్షస లోక చక్రవర్తి అయినాడు. దేవతలను జయించాడు, అందరూ సేవకులైనారు. భూలోక, భూవర్లోక, సువర్లోకములలో అడుగున ఉన్నటువంటి అతల వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళములలో ఎవరూ కూడా వాణ్ణి మించిన వారు లేరు, అన్నీ జయించాడు. అప్పుడు ఆయన ఒక సమావేశం ఏర్పరిచాడు. ఆయన తనతో పాటుగా 2 సోదరులను సృష్టించుకున్నాడు, విషుక్రుడు, విషంగుడు అని చెప్పి. వాళ్ళతో కలిసి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు, రహస్య సమావేశం. మన రాక్షస జాతి ఒక్కటే ఈ ప్రపంచంలో ఉండాలి, ఇతర జాతులన్నీ నశించాలి, దేవజాతి పోవాలి, మానవజాతి పోవాలి, గంధర్వజాతి నశించాలి, విద్యాధరులు ఉండకూడదు, ఇతర జాతులేవి ఉండకూడదు, ఈ ప్రపంచంలో మన రాక్షస జాతి మాత్రమే ఉండాలి. ఉండాలనంటే ఏం చెయ్యాలి? మిగతా వాళ్ళందరినీ చంపాలా? చంపాలనంటే ఎట్లా? వాళ్ళు ఎదిరించటం లేదు, కాళ్ళ మీద పడ్డారు. శరణాగతులైన వాళ్ళని చంపటం ఎట్లా? ఇప్పుడు ఇంద్రాదులను చంపటం ఎట్లా? వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకుంటుంటే కాళ్ళు పట్టుకున్న వాళ్ళని చంపటం ఎట్లా? అట్లా కాదు. దానికి ఏదన్నా మార్గం ఆలోచిద్దాము. ఏం మార్గం ఆలోచించాలి అని అంటే, వాడు ఒక ఆలోచన చేశాడు. రుద్రుడు నాకు ఇచ్చిన శక్తి వల్ల అపారమైనటువంటి మహిమలు నా దగ్గర ఉన్నాయి. చంపటం న్యాయం కాదు కాబట్టి సహజంగా వాళ్ళు చచ్చిపోయేట్టు చూద్దాము, వాళ్లకు సంతానం కలగకుండా చేద్దాము, వాళ్లకు పిల్లలు పుట్టకూడదు, ఇతరులు ఎవరికి, ఇతర జాతుల్లో వాళ్లకు పిల్లలు పుట్టకూడదు. నేను ఈ లోకమంతా సంతానహీనంగా చేస్తాను. తన ఇద్దరు మంత్రులను పిలిచాడు, సోదరులను పిలిచాడు, విషంగుడు విశుక్రుడు. మీరిద్దరూ ఒకళ్ళు భూలోకంలో, ఒకళ్ళు పాతాళ లోకంలోకి వెళ్ళండి, నేను స్వర్గలోకంలోకి వెళతాను దివ్యశక్తితోటి. సమస్త పురుషులు స్త్రీలు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక్క రాక్షస జాతి తప్ప ఇతరులందరినీ కూడా నిస్సత్వులను చేస్తాను నేను. అంటే పురుషులకు పురుషత్వం ఉండదు, స్త్రీలకు స్త్రీత్వం ఉండదు. స్త్రీలు సంతానాన్ని పొందకుండా వాళ్ళ శరీర అవయవములు గర్భధారణ జరగదికముందు. పురుషులకు సంగమ శక్తి ఉండదు, శృంగార శక్తి ఉండదు, నపుంసకులైతారు పురుషులంతా, తేజోవిహీనులైతారు అని రుద్రుడు ఇచ్చిన వరం వల్ల వాడు మూడు అన్ని లోకాలలో కూడాను ఈ పని చేశాడు. అంటే ఇంకా ఎవరికి పుట్టరు, సంతానం పుట్టరు, ఉన్నవాళ్లకు శక్తి లేదు, నిస్సారులు. వాళ్ళలో ఉన్నటువంటి శక్తినంతా లాగేశాడు వీడు. దీన్ని కామప్రళయము అని వర్ణించింది పురాణం. లోకంలో మహాప్రళయం ఉన్నది, నైమిత్తిక ప్రళయాలున్నాయి. మహాప్రళయం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు కనుక దాటిపోయేట్టయితే ఒక మహాప్రళయం వస్తుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక రోజులో సగమైంది. ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవర సగమైంది బ్రహ్మదేవుడికి. ఈ పగలులో 200 కోట్ల సంవత్సరాలు గడిచినాయి. ఇప్పటికీ సగమైంది, ఇంకో 200 కోట్ల సంవత్సరాలు గడిస్తే అప్పటికి మళ్ళీ మహాప్రళయం వస్తుంది. ఈ మధ్యలో మన్వంతరాలు మన్వంతరాలు కొన్నింటి మధ్య చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి, నైమిత్తిక ప్రళయం. ఆ నైమిత్తిక ప్రళయం వస్తే సృష్టిలో 3 వంతులు నశించిపోతుంది, దాదాపు 90% నశించిపోతుంది, కొద్దిగా మిగులుతుంది, పూర్తిగా నశించదు, కొంచెం మిగులుతుంది. ఆ మిగిలిన దాంట్లో నుంచి మళ్ళీ సృష్టి వస్తుంది, దాన్ని ప్రతిసర్గ అన్నారు. మొదటి సృష్టికి సర్గ అని పేరు, తర్వాత వచ్చేటువంటి నైమిత్తిక ప్రళయం తర్వాత వచ్చేదానికి ప్రతిసర్గ అని పేరు. ఇలా వీడు సృష్టి మొత్తం నైమిత్తిక ప్రళయం మహాప్రళయాలు గాక కామప్రళయం అనేటువంటి ఒక కొత్త ప్రళయాన్ని సృష్టించాడు వీడు. ఆ కామప్రళయంతో లోకాలు బాధపడుతున్నాయి. వీడిని నాశనం చెయ్యాలా? దేవతలకు మానవులకు ఎవరికీ శక్తి లేదు, వాణ్ణి ఏం చెయ్యలేరు, వాణ్ణి చంపటం ఎట్లా అని 60,000 సంవత్సరాల పాటు వాళ్లకు వరం ఇచ్చాడు రుద్రుడు. శివుడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు, పార్వతీదేవి ఆమెన్నే ఉన్నది, వాళ్లకు పెళ్లి జరగలే. ఈ బ్రహ్మాండ పురాణం ప్రకారం పార్వతీదేవి 60,000 సంవత్సరాల పాటు కన్యగానే ఉండిపోయింది పెళ్లి చేసుకోకుండా. మామూలుగా శివపురాణం ప్రకారం కనుక అయ్యేటట్టయితే ఏదో ఆమె శివుడు వెళ్ళిపోగానే ఆమె తపస్సు చేసింది, 6 నెలల్లో ఎంతో తపస్సు చేసింది, శివుడు వచ్చాడు వరించాడు పెళ్లి జరిగిపోయింది. కానీ ఈ పురాణం ప్రకారం మాత్రం 60,000 సంవత్సరాలు వాళ్ళ పెళ్లి జరగలేదు. భండాసురుణ్ణి చంపాలా? దేవతలందరూ సమావేశమైనారు. సమావేశమై వాణ్ణి ఎలా చంపటం అనేది అడిగారు. ఆ భండాసుర వధా వృత్తాంతము రేపు చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.